ஆத்தும் போந்துள்ளாரா மனம் வந்து ஒத்தரம் வேஸ்ட்டு ஹைதராபாத் வச்சுருந்தாமே அக்கட மனக்கு ఉన్నటువంటి భక్తులు, అక్కడ మనకు ఉన్నటువంటి స్నేహితులు, అక్కడ మనకు ఉన్నటువంటి బంధువులు అందరూ వచ్చి స్టేషన్ లో మనం రిసీవ్ చేసుకుంటారు. ఇలా హైదరాబాద్ వస్తున్నాం, పలానా ఉదయం నరసాపురం ఎక్స్ప్రెస్ లో ఇలా వస్తున్నామంటే ఆ స్టేషన్ కి అందరూ వస్తారు. భక్తులు వస్తారు, బంధువులు వస్తారు, స్నేహితులు వస్తారు. ఎందుకు? మనల్ని రిసీవ్ చేసుకోవటానికి. అక్కడికి మరి మన శరీరం ఏదో రోజున చనిపోతుంది, ప్రాణంతో తిరుగుతున్న ప్రతి మనిషి ఏదో రోజున మరణిస్తాడు. అది మనిషి కావచ్చు, పశువు కావచ్చు, లేదా పురుగు కావచ్చు. ఏ శవం అయితే ప్రాణంతో తిరుగుతుందో ఆ ప్రాణంతో తిరిగే ప్రతి శరీరం ఏదో ఒక రోజున మరణిస్తుంది. అలాగే నీ శరీరాలు మరణిస్తాయి, నా శరీరం మరణిస్తుంది, అందరి శరీరాలు మరణిస్తాయి ఏదో ఒక రోజున. పుట్టుక ఎప్పుడు అంతమవుతుందంటే చావు చోటు అంతమవుతుంది. పుట్టిన మనిషి వాడి ప్రారంభం ప్రకారం సినిమా తెర మీద బొమ్మ యాక్ట్ చేసినట్టు యాక్ట్ చేస్తాడు, వాడి జీవితం చావు చోటు అంతమైపోతుంది. ఈ శరీరాన్ని తీసుకెళ్లి శ్మశానంలో దహనం చేస్తారు, కొంతమంది గొయ్యి తీసి అందులో కట్టుబెడతారు. శరీర యాత్ర ముగిసిపోయింది. లోపల జీవుడు ఉన్నాడు కదా, ఈ శరీరం నాది, ఈ శరీరం నాది అనుకుని జీవుడు ఒకడున్నాడు. ఆ జీవుణ్ణే మనం మనస్సు అని పిలుస్తాం. ఆ జీవుడు శరీరం ఇంటికి పెట్టాక ప్రయాణం చేస్తాడు. మరి ఇప్పుడు హైదరాబాదులో మన భక్తులు వచ్చి రుజువు చేసుకుంటున్నారు. శరీరం చనిపోయిన తర్వాత మనం ఎవరు రుజువు చేసుకుంటాం? ఎవరికి చెప్పుకుంటాం రిసీవ్ చేసుకోమని? ఇలా మేము వస్తున్నాం, మీరు మమ్మల్ని రిసీవ్ చేసుకుంటే, రిసీవ్ చేసుకున్నంటే రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరనుకోకండి, ఉన్నారు. ఎవరంటే మన జీవితంలో భగవంతుడే మనకు చేతులు ఇచ్చినందుకు ఈ చేతులతో మంచి పనులు చేస్తే, నోటి చోటు మంచి మాటలు మాట్లాడుతుంటే, నేత్రాలు ఇచ్చినందుకు మంచి దృశ్యాలు చూస్తుంటే, దాన్నే భవిష్యత్తులో రైట్ విజన్ అంటారు ఇంగ్లీష్లో. మంచిని చూడటం, చేతితో మంచి పనులు చేయటం, నోటితోటి మంచి మాటలు మాట్లాడటం, మంచి విషయాలు శ్రవణం చేయటం, ఇది పెళ్లి కొడుకుని దగ్గర ఉండి ఎలా తీసుకొస్తారో ప్లాట్ఫారం మీదకి. మనం చేసిన మంచి పనులు, కొంతమంది వాళ్ళ సొంత పనులు చేసుకోవడానికి టైగర్ అవ్వరు. రాత్రి 1 గంటలైనా నిద్ర లేకుండా ఎలాగో ఉంటారో టైగర్ అవ్వరు. అలాగే కొంతమంది సమాజం యొక్క క్షేమం కోసం అలాగే ఏదో ఒకటి మంచి చేస్తామంటారు, టైగర్ అవ్వరు అసలు. అప్పుడు మనం ఇప్పుడు శరీరం ఉండగా, మన శవం ఈ భూమి మీద ఉండగా, మనం మాట్లాడిన మాటలు, మనం చేసిన పనులు ఇవన్నీ ఏం చేస్తాయంటే, మన శరీరం మరణించాక అయ్యి మన జీవుణ్ణి రిసీవ్ చేసుకోవడానికి కనిపెట్టుకుంటాయి. సికింద్రాబాద్ స్టేషన్లో మన బంధువులు ఎలా మనం రిసీవ్ చేసుకుంటారో, జీవుని మన శరీరం విడిచిపెట్టాక మన జీవుని రిసీవ్ చేసుకుని చీకటి మార్గంలో కాకుండా వెలుగు మార్గంలో, మన చీకటి మార్గంలో నడవటం కష్టం, వెలుగు మార్గంలో నడవటం తేలిక. చీకటిగా ఉంటే ఈ గోడ నుంచి ఆ గోడ దాకా కూడా వెళ్ళాం. అదే వెలుగులు అయితే ఎంత దూరమైనా నడవగలం. అంటే మనం చేసే మంచి పనులు మనల్ని అక్కడ విసుగు చేసుకుంటాయి. ఇది మన జీవుణ్ణి. మన బంధువులు స్నేహితులు విసుగు చేసుకోరు. మనం చేసిన మంచి పనులు ఇక్కడ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. వెయిట్ చేసుకుని ఈ జీవుని విసుగు చేసుకుంటాయి. అక్కడ విసుగు చేసుకుని దగ్గరుండి చీకటి మార్గంలో కాకుండా వెలుగు మార్గంలో మనల్ని స్వర్గలోకంలోకి తీసుకువెళ్తాయి. ఈ మంచి పని యొక్క పరిచయం ఉన్నంతకాలం అక్కడ అట్టే పెట్టుకుంటాం మనం. అంటే మాట్లాడిన మంచి మాట, మీరు చూసిన మంచి దృశ్యాలు, చిత్తడు చేసిన మంచి పనులు, మీ మెదడులోకి వచ్చేటువంటి మంచి ఆలోచనలు ఈ హృదయ పోతాయి అనుకోకండి. మనకి మరణం వస్తే కంగారు పడతాం. మనం మంచి పనులు చేస్తుంటే కంగారు పడక్కర్లేదు, వచ్చి మన దగ్గరుండి తీసుకెళ్తాయి. కంగారు పడక్కర్లేదు. అసలు మరణం చాలా మంచిది. అలాగనే మనం కోరి తెచ్చుకోకూడదు. మరణం అంటే మనకు అర్థమైతే మరణం అంటే భయం పోతుంది. అందరికీ భయం మరణం అంటే. మరణం అంటే భయపడక్కర్లేదు, మనకు భయం వేస్తాం. ఏం చేద్దాం, మరణం అంటే ఏంటో మనకు తెలియటం లేదు కాబట్టి భయం వేస్తాం. మరణించిన వాడికి పునర్జన్మ వస్తున్నా, కానీ మరణం లేని వాడికి పునర్జన్మ రాదు. ఎవరికి పుట్టినవాడు చనిపోతాడు, చనిపోయిన వాడికి మళ్ళీ జన్మ వస్తుంది, చనిపోకుండా మళ్ళీ జన్మ రాదు. అంచేత చనిపోవటంలో ఏమవుతుందంటే మళ్ళీ కొత్త శరీరం, కొత్త వాతావరణం. ఆ జీవుడు ఆ సంస్కారాన్ని బట్టి ఉత్తమ జన్మ రావచ్చు, ఉత్తమ లోకాలకు వెళ్ళవచ్చు. అంటే మరణం వల్ల మనకు ఉత్తమ పునర్జన్మ వస్తుందని మన గుండెకి తాకినప్పుడు, అది మనకు అండర్స్టాండింగ్, మన హ్యూమన్ అండర్స్టాండింగ్ కరెక్ట్గా ఉన్నప్పుడు మరణం అంటే నూటికి నూరు వంతులు భయం పోతుంది. అంతకాలం మనకు మరణం అంటే భయం వస్తూనే ఉంటుంది. అంటే మనకి మరణ భీతి, దాని వాస్తవ స్వరూపం, డెత్ యొక్క వాస్తవ స్వరూపం మనం తెలిసిపోయి ఆ భయం కూడా పోతుంది. భయం ఎప్పుడు వస్తుంది, లోపల ఏదైనా కోరుకున్నప్పుడే మనకు భయం వస్తుంది. మనకు కోరుకున్నప్పుడే కోపం వస్తుంది. లోపల ఏదైనా కోరుకున్నప్పుడే చిరాకు వస్తుంది. లోపల ఏదైనా కోరుకున్నప్పుడే మనసులో వ్యధ వస్తుంది. ఆ డిజైర్ లేని వాడికి ఏది రాదు. ఎందులో ముఖ్యంగా మీరందరూ దేవుడు గుళ్ళో తెలుపుతున్నారు, దేవుణ్ణి చూస్తున్నారు. గుళ్ళో తెలుపుతున్నారు దేవుని, విష్ణువాలయమో శివాలయమో ఏదో రేవుడు ఉంచి మనం నీటిలో దిగాలి. మనం చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు గట్టి మేంచి నీటిలో దిగాం, ఏదో రేవులోంచి చెరువులో దిగుతాం. అదేవిధంగా మనం పరబ్రహ్మకి, పరమాత్మకి మన హృదయంలోకి దిగాలంటే ఏదో విష్ణువో శివుడో ఏదో ఒక రేవులోంచి లోపలికి దిగాలి. మీరు గుళ్ళోకి వెళుతున్నారు, గుళ్ళో ఉన్న దేవుణ్ణి చూస్తున్నారు. అలా చూడండి మంచిది. కానీ నీ కడసారి జన్మ ఎప్పుడంటే నీకు ఈ స్వర్గము నరకము వీటి మీద ఇంకా ప్రయాణాలు ఎప్పుడు ఆగిపోతాయంటే, శరీరం చనిపోయిన తర్వాత ఈ వెళ్ళటాలు, పోకలు, రాకలు, పోవటాలు, రావటాలు ఎప్పుడు ఆగిపోతాయంటే, గుళ్ళో ఉన్న దేవుణ్ణి చూడటం అలా ఆగిపో, చూడటం మంచిదే. మనకి గుళ్ళో ఒక రోజు వెళుతూ ఉంటారు, దేవుని చూస్తూ ఉంటారు, కానీ మాకు శాంతి లేదండి, సుఖం లేదండి అంటూ ఉంటారు. గుళ్ళో ఉన్న దేవుణ్ణి కాదు, అంత మాత్రం చేస్తే నీకు శాంతి కలగదు. హృదయంలో ఉన్న దేవుణ్ణి చూడాలి. ఈ హృదయంలో ఉన్న దేవుణ్ణి చూస్తే అప్పుడు మనకి పరిమితి లేని సుఖము, పరిమితం లేని శాంతి, పరిమితి లేని ఆనందము కలుగుతుంది. ఇంకా స్వర్గానికి వెళ్ళాలి, నరకానికి వెళ్ళాలి, ఆ లోకానికి వెళ్ళాలి, ఈ లోకానికి వెళ్ళాలి అనే బుద్ధి కూడా ఉండదు. ఇంకా అసలు సంకల్పమే ఉండదు. అందుచేత ఈ ప్రవచనాలు మీకు బాగా ఉపయోగపడతాయి. మీ మనస్సుని భగవంతుడి వైపుకి మళ్ళిస్తాయి. అంటే ఈ ప్రవచనాలు వినటం వల్ల మన బుద్ధి కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది, చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. మనకు భగవంతుడు ప్రాణం ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు. ఈ శరీరం ఒకటే ఇచ్చి ఊరుకోలేదు. ప్రాణం ఒకటి ఇచ్చాడు, బుద్ధి ఒకటి ఇచ్చాడు. ఈ ప్రాణం లేకపోతే శరీరాన్ని ఇక్కడ ఉంచాలి, తీసుకెళ్లి శ్మశానంలో పడేస్తారు. ప్రాణం ఉంది కాబట్టి మనల్ని ఇలా గౌరవిస్తున్నారు, ఇలా తిరుగుతున్నారు. ఇలా ఏదో ఆధ్యాత్మిక రంగము, రాజకీయ రంగము, సాంఘిక రంగము, మరొక రంగము, వ్యాపారము, మరొకటి అసలు శరీరంలో ప్రాణం ఉంది కాబట్టి ఈ శరీరం అటు ఇటు తిరుగుతుంది. ఏదో పని చేసుకుంటున్నారు అందరూ, తలవ పని ఏదో చేసుకుంటున్నారు, ఎవరి సంస్కారాన్ని బట్టి పని చేసుకుంటున్నారు. శరీరం ఉంది కాబట్టి, ప్రాణం ఉంది కాబట్టి ఈ శరీరం తిరుగుతుంది. ప్రాణం లేకపోతే 1,000 కోట్ల రూపాయలు సంపాదించిన ఆ శరీరాన్ని తీసుకెళ్ళి ఈ తుక్కును తీసుకెళ్ళి శ్మశానంలో పడేస్తారు. ప్రాణం ఉంది కాబట్టి శవానికి గౌరవం, ప్రాణం లేకపోతే ఈ శవాన్ని ఎవరు గౌరవం ఇచ్చారు. తర్వాత బుద్ధి ఒకటండి, ఆలోచించుకుంటాం ఏది మంచి ఏది చెడు, ఏ పని ఎలా చెయ్యాలి అని ఆలోచించుకుంటాం. ఆలోచన కూడా తపస్సుతోడు సమానం, బుద్ధి కూడా మనిషికి అవసరం. కారికి డ్రైవర్ ఎటువంటి వాడో మన శరీరానికి కూడా బుద్ధి అటువంటిది. మీకు భౌతికమైనటువంటి ఐశ్వర్యాలు, భౌతికమైనటువంటి భోగాలు ఎన్ని ఉన్నప్పటికీ బుద్ధి చెడిపోతే మీకు సుఖం ఉండదు, శాంతి ఉండదు. బుద్ధే ఇంద్రియాల ద్వారా ప్రపంచంలోని విషయాలను గ్రహిస్తుంది, గ్రహించి ఆలోచించుకుంటున్నది, ఆలోచించుకుని మళ్ళీ ఇంద్రియాలకు ఆర్డర్స్ ఇస్తుంది. ఆర్డర్స్ ఇస్తే దాని ప్రకారం మన శరీరం పనిచేస్తుంది, మన ఇంద్రియాలు పనిచేస్తాయి. అది అంచేది మనం ఏం చేయాలి, ముందు సమాన బుద్ధి కలిగి ఉండాలి, రాగద్వేషాలు తగ్గించుకోవాలి. మనకు రాగద్వేషాలు ఎక్కువ ఉన్నాయనుకోండి మన మనస్సు బాహ్యముఖానికి వచ్చేస్తుంది, ఎక్కువ ఇష్టం ఉన్నా మనస్సుకి బాహ్యముఖానికి వచ్చేస్తుంది, ఎక్కువ అయిష్టం ఉన్నా మనస్సు బాహ్యముఖానికి వచ్చేస్తుంది. ఎవరి మీదనే మీకు కోపం ఉందనుకోండి, మీకు మీ దేవుడు జ్ఞాపకం రాడు, మీకు ఎవరి మీద అయితే కోపం ఉందో వాళ్ళే జ్ఞాపకం వస్తారు. అలాగే మీకు ఎవరి మీద అతిగా ఇష్టం ఉందనుకోండి, అలాగే అతిగా ఇష్టం ఉన్నవాళ్ళు జ్ఞాపకం వస్తారు. వాటిలో ఇంగ్లీష్లో లైక్స్ డిజ్లైక్స్ అంటారు, ఇష్టాలు అయిష్టాలు. దీనివల్ల మనస్సు బాహ్యముఖానికి వచ్చేస్తూ ఉంటుంది. నేను ఈ మధ్యన ఒకరిని అడిగాను, ఏమండి మీ మనస్సు బాహ్యముఖానికి అంత ఎక్కువ రావటం లేదు, ఎక్కువ అంతర్ముఖత్వంగానే ఉంటుంది, ఎక్కువ సహనంగా ఉంటున్నారు, సహించే శక్తి ఎక్కువగా కనిపిస్తుంది, మీ సహజంగా అంతర్ముఖత్వం అంటే. ఆయన ఏమన్నారంటే ఇది నా గొప్ప కదండి, మా అమ్మ దగ్గర నుంచి, మా అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చిందే అండి, ఇది నా తెలివి కాదన్నాడు. ఎవడ నాకున్న అంతర్ముఖత్వం, నాకున్న సహనం, ఇది మా అమ్మ దగ్గర నుంచి, మా అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చింది, కానీ నేనేదో సాధన చేసి తెచ్చుకోలేదండి, ఇది నాకు న్యాచురల్ కానీ నార్మల్ కానీ అంతర్ముఖత్వ స్థితి వచ్చిందని చెప్పాడు. మనం ఎవరైనా పొగిడితే మనం తట్టుకోలేం, ఎవరైనా విమర్శిస్తేనే కుంగిపోతాం. ఎవరైనా పొగిడారనుకోండి మనం పొంగిపోతాం, ఎవరైనా విమర్శిస్తే కుంగిపోతాం. అది తట్టుకోలేం, ఇది తట్టుకోలేం, సుఖం వచ్చినా తట్టుకోలేం, దుఃఖం వచ్చినా తట్టుకోలేం. తిరగర అలకలి చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాడు. ఒకసారి ఒక చిన్న సంఘటన చెప్తారు ఆయన గురించి, తెలంగాణ గురించి. తెలంగాణ రోజున కూర్చుని మార్నింగ్ కూర్చుని టీ తాగుతూ పేపర్ చదువుకుంటున్నారు. వాళ్ళ మనవరు టీ తాగుతూ బిస్కెట్లు తింటున్నారు. తెలంగాణ మనవరు టీ తాగుతూ బిస్కెట్లు తింటున్నారు. తెలంగాణ ఏం చేస్తున్నారంటే టీ తాగుతూ పేపర్ చదువుకుంటున్నారు. మీరు ఏమి తింటున్నారు అని అడిగిన తెలంగాణ మనవరు, మేము బిస్కెట్లు తింటున్నాం, టీ తాగుతూ బిస్కెట్లు తింటున్నాం అని అడుగుతున్న మనవరు. మరి నేను ఏమి తింటున్నాను అని అడిగిన తెలంగాణ, మీరు ఏమి తినటం లేదు టీ తాగుతున్నారు అని అడుగుతుంది తెలంగాణ. అని అడగలే ఈ పేపర్ అంతా నన్ను తిరుగుతూ రాశారు, మీరు బిస్కెట్లు తింటూ టీ తాగుతున్నారు, నేను చిట్లు తింటూ టీ తాగుతున్నాను అన్నాడు. నేనేమో టీ తాగుతున్నాను, చిట్లు ఈ పేపర్లో రాసిన చిట్లనే నా గురించి, ఈ పేపర్లో రాసిన చిట్లని తింటున్నాను, తాగు తింటున్నాను, చిట్లు నేను తింటున్నాను, చిట్లు తింటూ టీ తాగుతున్నాను, మీరేమో బిస్కెట్లు తింటూ టీ తాగుతున్నారు, తేడా అదే, నేను తింటున్నాను, మీరు తింటున్నారు. నేను చిట్లు తింటున్నాను, మీరు బిస్కెట్లు తింటున్నారు, తినటం సమానం. అంటే ఎందుకు చెబుతున్నానంటే అప్పుడు ఆయన ముఖంలో కూడా ఎప్పుడు నిర్వికారం కనిపించదు. అది అంటే ఆ స్థాయిని కనుక మనం సంపాదిస్తే మనకి ఇంకా రాక పోక ఉండదు. ఆ శరీరం పడిపోయినప్పుడే మోక్షస్థితిని, ఆ మోక్షానుభవాన్ని అందుకుంటాం. అప్పుడు వాళ్ళకి శరీరం ఉన్నా ఒకటే, శరీరం లేకపోయినా ఒకటే, లోకం కనిపించినా ఒకటే, లోకం కనిపించకపోయినా ఒకటే, వాడు ఉన్నానన్న సంగతి వాడికి తెలుస్తూ ఉంటుంది, ఆ ఉండటం అనేది వాడికి అనుభవం అవుతూ ఉంటుంది, లోపల ఉన్న శాంతి సుఖం వాడికి ఎంత అనుభవంలోకి వస్తుందంటే, మనస్సుని చదరమంటే చదరదు, ఇంద్రియాలు కదలమంటే కదలవు, అటువంటి సుప్రీం స్టేట్ హయ్యెస్ట్ స్టేట్గా జీవుడు అందుకుంటాడు. ఆ జీవుడు ఆ స్టేట్కి అందుకునే వరకు మనకి ఈ జన్మించటం మరణించటం, ఈ జన్మించటం అనేది మరణించటం అనేది, మరణించటం అనేది మళ్ళీ జన్మించటం అనేది సహజంగానే జరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడు వరకు నీ హృదయంలో ఉన్న దేవుడిని నువ్వు చూచే వరకు అనుభవం అనేది మన హృదయంలోనే జరగాలి. దేవుణ్ణి చూడటం అనేది మన హృదయంలోనే జరగాలి. అది మన కడసారి జన్మ, అది చివరి జన్మ, అది చివరి స్థితి కాదు, అది పరమస్థితి, ఉదాత్తమైన స్థితి, ఉత్తమ స్థితి. ఆ స్థితిని పొందటం కోసమే మనం జపాలు చేసినా, పూజలు చేసినా, ప్రాణాయామాలు చేసినా, ఆ మహోన్నతమైన స్థితిని పొందటం కోసం. భగవాన్ ఏమంటున్నారంటే, కొన్ని సంవత్సరాల తరబడి సంభాషించటం వల్ల తెలియని విషయం మౌనం కూడా ఒక్క క్షణంలో తెలుస్తాం. ఈ మాట్లాడటం అనేది, రచనలు చేయటం అనేది అలా పొల్లి మాటలు మాట్లాడకు. రావణాసుడు ఇంకా జీవించున్నాడు, వాడు మరణించలేదు. ఆడి రాజ్యాన్ని తీసుకొచ్చి వీడికి ఎలాగిస్తావు నువ్వు? అలా కండార మాటలు మాట్లాడకూడదు అని కొంతమంది మేధావులు చెప్పారు సలహా, ప్లేడర్లు, పెద్ద ప్లేడర్లు. ఎవరికి? రామచంద్రమూర్తి. నిజంగా భగవాన్ రామచంద్రమూర్తి రామాజీ ఏమన్నాడంటే, ఒకవేళ నిజంగా రావణాసుడులో అటువంటి పరివర్తన కలిగితే ఆ రావణాసుడు రాజ్యం రాజ్యానికి ఇచ్చేస్తాం. అప్పుడు ఇతనికి ఇచ్చిన మాట మట్టుకు బోటు పోవడానికి లేదు, విభీషణకి అయోధ్య రాజ్యం ఇచ్చాడు అన్నాడు. వాడు రామాజీ అంటే సాక్రిఫైస్ అటువంటిది, అది సఫరింగ్ అటువంటిది. అండ్ రాముడు దేవుడు ఎందుకు అయ్యాడంటే, మనం రోజు మంచం మీద పడుకుని ఒక రోజు చాప మీద పడుకుంటే మనకు ఆ రోజు నిద్రపడదు. అసలు మామూలుగా మనం రోజు మంచం మీరు ఒక రోజు చాప మీద పడుకుని చూడండి, రోజు మంచం మీద పడుకుంటే ఒక మనం ఒక సంవత్సరం మంచం మీద పడుకుని ఒక రోజు మీరు కింద పడుకుని నేల మీద మీకు నిద్ర పట్టదు. రాముడు లక్ష్మీదేవి భర్త, ఒక మహారాజు యొక్క కుమారుడు, ఇంకో మహారాజు కవలుడు. అరణ్యవాసంలో మొదటి రోజున మొదటి రాత్రి తెచ్చా లేదు, ఉడికి చెయ్యి తలకండి పెట్టుకుని పడుకున్నాడు. పడుకున్న 2 నిమిషాల్లో గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు వాడు రామచంద్రమూర్తి. అంటే లక్ష్మణస్వామి పక్క నుండి కళ్ళంతా నీరు తెచ్చుకున్నాడు, కానీ రామచంద్రమూర్తి రోజు మంచమే పడుకున్నవాడు, ఇలా గ్రౌండ్ మీద పడుకోవాల్సి వచ్చిన లక్ష్మణస్వామి బాధపడ్డాడు, ఆయనకి బాధ లేదు. గాఢ నిద్ర పడుకున్న 2 నిమిషాల్లో గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు వాడు రామచంద్ర. అంటే వాడు ఎంత స్థితప్రజ్ఞుడు. అక్కడ మీరు గుర్తించవలసింది ఏంటంటే, నేను చెప్పింది ఈ ముక్క కాదు, మీరు అర్థం చేసుకోవాల్సింది. ఎంత బ్యాలెన్స్డ్ మైండ్ ఉందో, ఎంత ఇంద్రియ నిగ్రహం ఉందో. రాముడు ఇంద్రియ నిగ్రహం ఉంది, ఇంద్రియాలను జయించాడు అని అలా చెబితే అపచారం అది. ఆయన ఇంద్రియాలను జయించడం ఏంటి? ఇంద్రియాల ఇవ్వని వాడికి ఇంద్రియాలను జయించడం ఏంటి? జితేంద్రియ కాదు, అతీంద్రియులు అంటారు రామచంద్రమూర్తి. మామూలుగా కష్టపడి సాధన చేసి ఏదో ఉపవాసాలు చేసి చప్పుడు కూరలు తిని ఎలా తిని ఎలా తిని ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుంటే అది జితేంద్రియుడు. ఆయనకి ఇంద్రియాలు ఉన్నాయనే తెలియదు, ఆయన జితేంద్రియుడు కాదు, అతీంద్రియుడు అన్నారు రామచంద్రమూర్తి. ఈ మధ్య పెద్ద మనిషి నా దగ్గర ఏమన్నానంటే, రాముడు రావణాసురుని చంపాడు బాగా ఉంది, కానీ రావణాసురుల్లో ఉన్న తృష్ణ, రావణాసురుల్లో ఉన్న కోరిక, రావణాసురుల్లో ఉన్న వాంఛ, రావణాసురుల్లో ఉన్న సంకల్పాన్ని రాముడు చంపలేదు. అయితే ఎవరి మనిషిలో ఉన్నట్టంటే ఆ లష్టని, ఆ డిజైర్ని, యాంగర్ని ఎవరైతే చంపాలో రాముడి కంటే గొప్పవాడయ్యా అన్నాడు. రావణాసురుడు శరీరాన్ని చంపాడు, ఎవడో రామచంద్రమూర్తి, కానీ ఆ రావణాసురులో ఉన్న లష్టని ఎవరైనా చంపగలిగితే, ఆ రావణాసురులో ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఎవరైనా తీసేయగలిగితే వాడు రామచంద్రమూర్తి కంటే గొప్పవాడేమో అన్నాడు ఒక మహాత్ముడు. ఆ శరీరాన్ని చంపడం కంటే ఆ శరీరంలో ఉన్న పాడుగుణాన్ని చంపగలిగితే రామచంద్రమూర్తి కంటే వాడు ఔన్నత్యం సంపాదించాడు. అంతకంటే ఉత్తముడేమో కాడ అవతార వరిష్ఠుడు అవుతాడు, రాముడు అవతార పురుషుడే, కానీ మనిషిలో ఉన్న దుర్గుణాలను కూడా చంపగలిగితే ఆ శరీరం అలాగే పెట్టి ఆ శరీరంలో ఉన్న దుర్గుణాలను చంపగలిగితే వాడు అవతార పురుషుడు కాదు, వాడు అవతార వరిష్ఠుడు అన్నాడు. అవతార వరిష్ఠుడు అంటే అవతార పురుషుడు మళ్ళీ ప్రముఖుడు అవుతాడు వాడు. ఆ శరీరం అలాగే ఉండాలి, వాళ్ళు దుర్గుణ శరీరాన్ని చంపకండి, లోపల దుర్గుణాలను చంపాలి. వాడు ఎవడటండి? అవతార వరిష్ఠుడు అంటుంటాడు. అంటే అవతార పురుషుడు శ్రేష్ఠుడు అంటే ప్రేమ అంటే భగవంతుడే, ఎవరు సత్యం అంటే భగవంతుడే, జ్ఞానం అంటే భగవంతుడే. ఇక్కడ ఈ భగవాన్ గోడ దగ్గరకు మళ్ళీ వస్తున్నాం. ఏంటంటాడు ఇక్కడ, ప్రేమ అంటే భగవంతుడే, జ్ఞానం అంటే భగవంతుడే. ఆ ప్రేమలో, ఆ జ్ఞానంలో, ఆ సత్యంలో ఏదైతే నువ్వు నేను నేనంటున్నావు అది కడగాల కదా అంటున్నాడు. ఈ గొడవ ఏంటి? ఈ గొడవ ఏంటి? ఈ మధ్య 97 బ్యాచ్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చాడు నిన్న కాకమన్న. మహబూబ్నగర్ కలెక్టర్ ఆఫీస్లో 6 నెలల ట్రైనింగ్ ఇచ్చారు. కాకినాడలో ఏదో ట్రైనింగ్ అవుతున్నారు కలెక్టర్ ఆఫీస్లోనే. నేను కలెక్టర్ అవ్వకముందు నుంచి మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను అన్నాను.
కానీ కలెక్టర్ అయ్యాక చూస్తున్నాను చెప్పింది ఆయన. మన జిన్నుడు వచ్చారు, జిన్నుడు వచ్చి ఆ కూడా ఇద్దరు ఉన్నారు ఎవరు, మామూలు సింపుల్గా ఉన్నాడు. ఒకవేళ నేను మామూలుగా ఆర్డినరీగా తీసుకుంటానేమండి ఈయన కలెక్టర్ అని చెప్పారు వాళ్ళు. పాపం కూడా వాళ్ళు చెప్పటం మంచి విషయం. ఆయన మామూలు నాలుగో తరగతి చదువుకుని కుర్రోళ్ళే ఉన్నాడు ఆయన. ఆయన కలెక్టర్ అని పక్క వాళ్ళు చెప్తాంటే, కలెక్టర్ అని చెప్తాంటే నేను ఆయన ఎలా చెయ్యి ఊపుతున్నారు. అవన్నీ ఎందుకంటే మనం భక్తి కోసం ఇచ్చాము నాన్నగారిని చూడటానికే కలెక్టర్ అని గవర్నర్ అని పదవులు అని ఎందుకు చెయ్యి ఊపుతున్నాడు. ఆయన వాళ్ళు చెప్తారు కూడా వచ్చిన వాళ్ళు చెప్పటం మంచి విషయం లేదు, నాకు అర్థం కాదు కదా. అంటే అతను ఎంత బుద్ధిమంతుడు నాకు అనిపించింది అంటే, నాన్నగారు నేను చిన్నప్పటి నుంచి రమణ మహర్షిలాగా బుద్ధుడిలాగా ఒక వివేకానందలాగా అవ్వాలని నాకు తపన ఉండేది. వివేకానందని అవ్వలేకపోయాను, రమణ మహర్షిని అవ్వలేకపోయాను, బుద్ధుడిని అవ్వలేకపోయాను, కలెక్టర్ని అయ్యానండి చివరికి. తపన నాకు ఆలక్ష్యం వేసి నాకు చిన్నప్పటి నుంచి వివేకానందలాగా బుద్ధుడిలాగా అవ్వాలని ఉండేది. కానీ బుద్ధుడిని అవ్వలేకపోయాను, స్వామీజీని అవ్వలేకపోయాను, మహర్షిని అవ్వలేకపోయాను, ఒక కలెక్టర్ని అయ్యాను. ఎంత మార్కెట్ అనుకోండి, కానీ పొందవలసిన స్థితి మటుకు నేను పొందలేదు. అంత చిన్నతనంలో ఆయనకంత ఆ జ్ఞానం జిజ్ఞాస ఆ పిపాస కలగటం నాకు ఆలక్ష్యం కలిగి అయితే ఇప్పుడు మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, నాకు జ్ఞానం కలగాలని మీరు నా తరపున భగవంతుని ప్రార్థించండి. మీరు ప్రార్థిస్తే అది బలంగా ఉంటుందని వచ్చాను. ఆయనకి జ్ఞానం కలగాలని దాన్ని ప్రార్థించమంటున్నారు సార్. ఆయనకి ఐఏఎస్ అయ్యా మనం కలెక్టర్ చేస్తున్నాం ఏమి సంతోషాన్ని ముఖంలో నాకు కనపడదు కామగా ఉన్నా. అది మామూలు ఏదో నాలుగో చదువు చదువుకున్నట్టే ఉన్నారు. ఏది చదివినా ఆ సత్య వస్తువుకి సంబంధించిన జ్ఞానం ఉండాలి కదా అంటున్నారు ఆయన. అప్పుడు కదా మనం ధరించేది. ఏం చెప్పానంటే భక్తికి ఒక ఆబ్జెక్ట్ ఉండాలి. మీకు ప్రేమ ఉందనుకోండి, ప్రేమకి ఒక ఆబ్జెక్ట్ ఉండాలి. మీకు భక్తి ఉందనుకోండి, మన భగవాన్ గౌడలోకి ముందు వెళ్ళిపోతే ఆయనకి తిరకాసి వస్తుందేమో అని. మీకు ప్రేమ ఉందనుకోండి, ప్రేమ ఎవరి మీద చూపిస్తారు మీరు, దానికి ఒక ఆబ్జెక్ట్ ఉండాలి. భక్తి ఉండాలంటే భక్తి ఎవరి మీద చూపిస్తారు, దానికి ఒక ఆబ్జెక్ట్ ఉండాలి. మీకు రాముడు కానీ కృష్ణుడు కానీ ఒక ఒక జయం ఉండాలి కదా, ఒక వస్తువు ప్రేమను చూపించాలి. మీరు మీ ప్రేమను చూపించాలంటే ఒక ఇష్టదేవత ఉండాలి. అయితే మీ డివోషన్కి, మీ లవ్కి, మీ డివోషన్కి ఒక ఆబ్జెక్ట్ ఉండాలి. అయితే ఎవరో ఒకరిని ఒక ఇష్టదేవత కింద పెట్టుకుని వారిని ఆరాధించి తరించండి అని సాంప్రదాయ భక్తులు అని చెప్తారు. ఆ విషయాలు అది కాదు, మీ భగవాన్ మార్గం చెప్పండి అన్నారు. అది సరే, అది మీరు మనం సాంప్రదాయబద్ధంగా మీరు చెబుతున్నారే, మీ భగవాన్ మార్గం ఆ నాన్నగారి గురించి చెప్పండి అని నేను ఏమని చెప్పండి. కానీ మీ దగ్గరికి నేను రావటం కారణం ఏంటంటే నాకు జ్ఞాన మార్గం అంటే ఎక్కువ ఇష్టం. అన్ని మార్గాల్లోనే భగవంతుని పొందొచ్చుంటే పూర్వజన్మ సంస్కారం, సంస్కారాన్ని బట్టి, ఆ సంస్కారాన్ని బట్టి నాకు ఏది ఇష్టం అంటే జ్ఞాన మార్గం ఇష్టం. అంటే మీరు చెప్పిన మాటలు కూడా జ్ఞానపరంగా చెప్పండి అన్నారు, మీ భగవాన్ పరంగా చెప్పండి అన్నారు. అరే నాకు ఆ మార్గం ఇష్టం కాబట్టి అందుకే భగవాన్ చెప్పింది ఏంటంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమించు, దేవుణ్ణి నువ్వు దేవుణ్ణి ప్రేమించు, ప్రేమించొద్దని అంటాం లేదు. భగవాన్ చెప్తున్నారు రాముడిని ప్రేమించు, ఈశ్వరుని ప్రేమించు, ఎవరినైనా ప్రేమించు, కానీ పోగొట్టుకోవాల్సింది నేననే, దాన్ని నేను కరగాలి. నీ ప్రేమలో ఏదో ఈశ్వరుడు పట్ల ఆపుకోలేనటువంటి నీకున్నటువంటి ఈశ్వరుడు పట్ల గాఢమైనటువంటి గూఢమైనటువంటి డీప్ లవ్లో, ఆ డీప్ డివోషన్లో, ఆ డీప్ ఎంక్వైరీలో ఇది పోవాలి. ఏది ఆ దేహగతమే నేను అది నశించాలి. నీ ఇష్టం వచ్చిన వాడిని ప్రేమించు. ఏదైతే ఏనేమితో అయితే నువ్వు భగవంతుని పూజిస్తున్నావో ఆ పూజ యొక్క లక్ష్యం, ఆ స్మరణ యొక్క లక్ష్యం, ఆ పాదసేవ యొక్క లక్ష్యం ఈ మీరు కరగాలి. కరగకపోతే మటుకు ఆ పరమస్థితిని, శివరస్థితిని, ఆ అల్టిమేట్ రియాలిటీ నువ్వు పొందలేవు. ఆ బ్రహ్మమని నువ్వు పొందలేవు. ఇది కరిగే తెరాలి, ఇది డిజాల్వ్ అవ్వలేదు. ఈ దేహాభిమానం, దేహగతమే నేను కరిగే తెరాలి. ఇది భగవాన్ లాజిక్ చూడండి. భగవంతుని నువ్వు ప్రేమించగా ప్రేమించగా ఈ ప్రేమించే నేను కనుక కరిగిపోతే ప్రేమ సముద్రంలో, ప్రేమ ప్రవాహంలో అది కరిగిపోతే, అంటే మనం సూర్యుడి యొక్క కిరణాలు, సూర్యుడు ఉదయించాక ఆ సూర్యుడి యొక్క కిరణాలు వచ్చి మన శరీరాన్ని తాకుతాయి. ఆ కిరణాలు వచ్చి మన శరీరాన్ని తాగుతాయి. అలాగే నేను భగవంతుని పూజించగా పూజించగా, భగవంతుని ధ్యానించగా ధ్యానించగా ఆయన జ్ఞాన తరంగాలు వచ్చి నీ బుద్ధిని తాగుతాయి, నీ బుద్ధిని జ్ఞానమయం చేస్తాయి. అదేంత నిజమో, ఇది కూడా అంతే నిజం. అది బాహ్యంలో జరుగుతుంది కాబట్టి మనకి నిజంగా అనిపిస్తుంది. అంతర్గతంగా ఇది చూస్తుంటే ఈశ్వరుని ప్రార్థించగా ప్రార్థించగా అనుగ్రహ కిరణాలు మనకు స్పష్టంగా తెలుస్తాయి. ఈ చెయ్యి, ఈ చెయ్యి ముట్టుకున్నప్పుడు ఈ స్పర్శ ఎంత స్పష్టంగా తెలుస్తుందో, అనుగ్రహం యొక్క స్పర్శ వచ్చినప్పుడు, మన గుండెను తాకినప్పుడు అంత స్పష్టంగా మనకు తెలుస్తుంది. ప్రేమ అంటే భగవంతుడు అనుకుంటున్నావు, భగవంతుడే ప్రేమ అనుకుంటున్నావు. ఏ భగవంతుని అయితే నువ్వు ప్రార్థిస్తున్నావు, అప్పుడు ఆ భగవంతుడు ఉన్న ప్రేమ నీకు ఎలా వ్యక్తం అవుతుంది? ఈ విద్య నేను నశించినప్పుడు స్వరూపంగా వ్యక్తమవుతుంది. అయితే ఇప్పుడు భగవాన్ చెప్పేది ఏంటంటే, సాధనా బలం లేకుండా వాసన బలం క్షీణించదు. సాధనా బలం వల్ల వాసన క్షీణిస్తుంది, కానీ సాధనా బలం లేకుండా వాసన క్షీణించదు. వాసన క్షీణించదు, సాధనా బలం లేక వాసన క్షీణించదు. అంటే ఈశ్వరుని ప్రేమించగా ప్రేమించగా తనంతటదనిగా వాసన రిడ్యూస్ అయిపోతుంది. వాసన ఎప్పుడైతే రిడ్యూస్ అయిపోయింది అప్పుడు నీకు డిజైర్ ఎరైజ్ కాదు. అంటే భౌతిక మీద వస్తువుల మీద నీకు ఏది వాంచలేదనుకో మిగిలేదు ప్రేమ. అది కాదు నేను కాదు, ఏముంది మన శరీరం కూడా మట్టే, మన కళ్ళకు కనిపించే మట్టి ఎటు ఉండదు, మన దేహం కూడా మట్టే. మనం అందరం కప్పెడితే మనం అందరం మట్టి అయిపోతాం, కాలిస్తే బూడిద అవుతాం, కప్పెడితే మట్టి అవుతాం. ఇప్పుడు మనకు ఒడ్డు మీద మనం ఇలా చూస్తుంటే ఎంతో మట్టి కనిపిస్తుంది, ఆ మట్టికి మన దేహానికి ఏం సరిపోలేదు, మన దేహానికి కూడా మట్టి అవుతుంది చివరికి. మన దేహంలో మట్టి ఉంది, మన దేహంలో నీళ్లు ఉన్నాయి, మన దేహంలో అగ్ని ఉంది. మీరు ఎప్పుడైనా కొన్ని పరిగెట్టండి, స్పీడ్గా నడవండి, ఏం పడుతుంది? అగ్ని పడుతుంది, చెమట పడుతుంది. అన్ని ఉన్నాయి, శరీరంలో నీరు ఉంది, శరీరంలో మట్టి ఉంది, శరీరంలో గాలి ఉంది. పంచభూతాలతో తయారు చేయబడింది ఈ బాడీ. అయితే ఈ పంచభూతాలు విడినప్పుడు మట్టి మట్టిలో కలిసిపోతుంది, నీరు నీరులో కలిసిపోతుంది, గాలి గాలిలో కలిసిపోతుంది. భగవాన్ అంటారు, చచ్చిపోవడం అంటే ఏం లేదు, చచ్చిపోవడం అంటే ఏంటి, ప్రాణం పోవటం. ప్రాణం పోవడం అంతేకా, శరీరం చచ్చిపోవడం అంటే ఏంటి, శరీరంలో ఉన్న ప్రాణం పోవటం. ఆ ప్రాణమే నువ్వు అయితే చచ్చిపోయినప్పుడు నువ్వు పోతావు, ఆ ప్రాణం నువ్వు కాదు కదా, ఎక్కడికి పోతావు? ఆ ప్రాణమే కనుక నువ్వైతే చనిపోయినప్పుడు నిజంగా పోతావు నువ్వు. చనిపోవడం అంటే ప్రాణం పోవటం. ఆ ప్రాణమే కనుక నువ్వైతే చనిపోయినప్పుడు నిజంగా పోతావు, ఆ ప్రాణం నువ్వు కాదు. అంటే చనిపోయినప్పుడు కూడా నువ్వు పోవు. అంటే చావు అనేది కేవలం దేహానికి సంబంధించింది, చావు అనేది కేవలము దేహానికి సంబంధించింది. పుట్టుకు కూడా దేనికి సంబంధించింది? కేవలము దేహానికి సంబంధించింది. ఇలా జన్మించగా 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 మరణించగా మరణించగా ఇలా ఎన్నో దేహాలు నువ్వు కృషి చేస్తాంటే, పుణ్యం సంపాదించుకుంటాంటే, సాధనా బలం పెంచుకుంటాంటే, సత్పురుషులతోటి హోలీ కంపెనీ కనుక ఆ సత్పురుషులతోటి నువ్వు సహవాసం చేయగా 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 నువ్వు ఒక శరీరంలో నీకు సడన్గా స్ఫురిస్తుంది, నేను అసలు పుట్టలేదని. అదే మోక్షం. శరీరాలు పోతా ఉంటాయి, శరీరాలు వస్తూ ఉంటాయి, శరీరాలు పోతా ఉంటాయి, శరీరం ఏదో ఒక శరీరంలో ఉండగా ఆ సడన్గా నీకు ఈశ్వరు అనుగ్రహాలు స్ఫురిస్తావు, అసలు నేను పుట్టే లేదని. అది నీకు స్ఫురించినప్పుడు తెలుస్తుంది మోక్షం ఎలా ఉంటుంది. అప్పుడు నువ్వు మోక్షస్థితిని పొందుతావు. అంటే శరీరం మరణించిన ఒక అమృత స్థితి మన హృదయంలో ఉంటుంది. అమృత స్థితి మనం పొందినప్పుడు దానికి పుట్టుక లేదు కాబట్టి మనకు కూడా పుట్టుక లేదని అర్థమవుతుంది. అది కడసారి జన్మ, చివరి జన్మ. అది నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు అది చివరి జన్మ అవుతుంది. మీకు ఆత్మ ఆత్మానుభవం కలిగిన తర్వాత, అమృతానుభవం కలిగిన తర్వాత, మీరు నెలకలతో కూడినటువంటి ఏకల దోమలతో కూడినటువంటి ఆనందం కాదు, మీకు శుద్ధానందం కలుగుతుంది. భగవాన్ బయట మనుషులతో సంబంధం లేకుండా, ఆబ్జెక్ట్స్తో సంబంధం లేకుండా, ప్రకృతితో సంబంధం లేకుండా, ప్రకృతి వికారాలతో సంబంధం లేకుండా శుద్ధమైన పరిశుద్ధమైన ఆనందం, ఆ జ్ఞానగంగ మీకు వచ్చిన తర్వాత, ఆ జ్ఞానగంగ మీరు ఉదయించాక పరిశుద్ధమైన ఆనందం, నలకలలోనూ ఆనందం, శుద్ధానందం, ఆ ప్యూరిఫైడ్ బ్లిస్ నీకు అందుతుంది. అయ్యా ఎప్పుడో కాదు, ఈ శరీరం సేవం అదొక మంది అందుతుంది నీకు అమృతానుభవం కలిగినప్పుడు. ఆ స్ఫురణ ఎప్పుడు గురువు అనుగ్రహంలో మనకు లభిస్తుంది. ముహూర్తం గురువు పెట్టుకుంటాడు, అది ఎప్పుడో గురువు అనుగ్రహంలో సడన్ గా మనకు స్ఫురిస్తుంది. నీకు ఎప్పుడైతే భగవంతుడిలో ఉన్నటువంటి ప్రేమ, భగవంతుడిలో ఉన్నటువంటి సత్యం, భగవంతుడు ఉన్నటువంటి ఆనందం నీకు స్వరూపంలో ఎత్తే ఎప్పుడైతే వ్యక్తం అయిందప్పుడు నీకు ద్వైత భావం నశిస్తుంది. నీకు అద్వైతానందం కలుగుతుంది, అద్వైతానందం కలుగుతుంది, అద్వైత స్థితి నీకు కలుగుతుంది, అద్వైత భావన కలుగుతుంది. భగవాన్ అన్నారు చోట, ఏదో తలంపులు వస్తాయి, ఏదో మాట్లాడుతూ ఉంటావు, ఏదో తలంపులు వస్తూ ఉంటాయి, ఏదో మాట్లాడుతూ ఉంటావు. బాధ్యత పెట్టుకున్నప్పుడు వచ్చే తలంపు నిదానంగా ఉంటుంది అన్నారు. మనం ఏం చేస్తామంటే ఏదో తలంపు వస్తుంది, ఏదో మాట్లాడడం, అప్పుడు అలా మాట్లాడడం అండి, ఇప్పుడు ఇలా మాట్లాడడం అండి, అప్పుడు అలా అనిపించిందండి, ఇప్పుడు ఇలా అనిపించింది, ఏదో అంటాం. అవన్నీ నిజం కాదు, అవన్నీ నిజం కాదు. ఏదైనా ఏదైనా పని చేసినప్పుడు పనికి సంబంధించిన బాధ్యత వహించినప్పుడు వచ్చిన తలంపు నిదానంగా ఉంటుంది, కానీ మిగతా తలంపులు అని గాలికి పోతుంది, అది పనికొచ్చి కాదన్నారు. అంటే భగవంతుని నువ్వు ప్రేమిస్తా ఉంటే, నేను భగవంతుని ప్రేమిస్తున్నాను, భగవంతుని ప్రేమిస్తున్నాను, రామాజీని ప్రేమిస్తున్నాను, కృష్ణాజీని ప్రేమిస్తున్నాను, బుద్ధాజీని ప్రేమిస్తున్నాను అని అనుకుంటున్నావు. భగవాన్ చెప్తున్నావు వాళ్ళని ప్రేమిస్తున్నావు ప్రేమిస్తున్నావు అని నువ్వు అనుకుంటున్నావు. అలాగే ఆయన ప్రేమిస్తున్నావు, ఎందుకు ప్రేమిస్తున్నావు? నీ ఆత్మను తెలుసుకోవడానికి ఆయన ప్రేమిస్తున్నావు. వాళ్ళని ప్రేమించడం వల్ల నీకు వచ్చే సహకారం అంటే నువ్వు ఎవడో నీకు తెలియబడుతున్నాయి. అందుకే ప్రేమ, ఆ ప్రేమ కూడా లక్ష్యం ఉంది, ఆ ప్రేమ కూడా ఒక గోల్ ఉంది, ఆ ప్రేమ కూడా ఒక డెస్టినేషన్ ఉంది. అది బుద్ధిది కాదు, ఆ ప్రేమ బుద్ధిది కాదు, ఆ ప్రేమ కూడా కళ్ళున్నాయి. ఆ ప్రేమ నీకు బుద్ధి ప్రేమ కాదు, ఆ ప్రేమ కూడా బుద్ధి విశ్వాసం కాదు, ఆ ప్రేమ కూడా నేత్రాలు ఉన్నాయి. ఆ ప్రేమ నేను ఎక్కడ తీసుకెళ్తున్నాడు, నీ ఎవడో నీకు రాముడి మీద నీకున్న ప్రేమ, ఈశ్వరుడి మీద నీకున్న ప్రేమ, నీ ఎవడో నీకు తెలియపరుస్తున్న ప్రేమ, దానికి కూడా కళ్ళున్నాయి, అది బుద్ధిది కాదు. ఆ ప్రేమ బుద్ధిది కాదు, ఆ ప్రేమ ఏం చేస్తుంది, ఆ ప్రేమకు గణ్యం ఉంది. ఆ ప్రేమకి నువ్వు ఎవరో నీకు తెలియజెప్తుంది, నువ్వెవరు బ్రహ్మమే, నువ్వెవరో బ్రహ్మమే, నువ్వు బ్రహ్మం అన్న సంగతి, ఆ ఈశ్వరుడు మీద రామచంద్రమూర్తి మీద నీకున్న ప్రేమ, నువ్వు బ్రహ్మము అన్న సంగతి నీకు ఎరుకులకు తీసుకొస్తుంది. ఆ ప్రేమ యొక్క లక్ష్యం అది, ఆ జ్ఞానం యొక్క లక్ష్యం అది. అది కానీ బాపూజీ అన్నారు, జీవుడిని ఈశ్వరుడు ఐక్యపరచలేనటువంటి జ్ఞానం అది జ్ఞానమా? జీవుడిని ఈశ్వరుడు ఐక్యపరచలేనటువంటి భక్తి అది ఒక భక్తే? జీవుణ్ణి ఈశ్వరుడు ఐక్యపరచలేనటువంటి ఉపాసన అది ఒక ఉపాసన? అది ఉపాసన కాదు, అది భక్తి కాదు, జ్ఞానం కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో దాన్ని తొందరపు చేయాలి నీ భక్తి. నువ్వు మందు వాడుతున్నావు, నీ మందు ఒకటి రోగం ఒకటి ఏం పడుతుంది దానివల్ల? నువ్వు మందు ఎందుకు వాడుతున్నావు? రోగం తగ్గడానికి వాడుతున్నావు, రోగం తగ్గడానికి ఆ మందు లక్ష్యం ఉంటే ఇంకా అది నీ ఉపాసన యొక్క లక్ష్యం అదే, నీ భక్తి యొక్క లక్ష్యం అదే, నీ జ్ఞానం యొక్క లక్ష్యం కూడా అదే. అది పరమాత్మని పొందెంపు చేయలేకపోతే, నువ్వు బ్రాహ్మణ స్థితిని నీ పొందెంపు చేయలేకపోతే, నువ్వు చేసేది ఒక ఉపాసన, నువ్వు చేసేది ఒక భక్త, లేకపోతే నీ జ్ఞానమా? నీ వాసనలోంచి సంస్కారాలలోంచి బయటకు వస్తే, తలంపుల్లోంచి బయటకు వస్తే, ఉపాధి బుద్ధిలోంచి బయటకు వస్తే, మిగిలేది ప్రేమే, మిగిలేది జ్ఞానమే, మిగిలేది భక్తే అంటున్నారు భగవాన్. ఉపాసనలోంచి, నీ ఉపాధి బుద్ధిలోంచి, దేహగతమైన బుద్ధిలోంచి కనుక నువ్వు బయటకు వస్తే, మిగిలేది భక్తే, మిగిలేది జ్ఞానమే, మిగిలేది ప్రేమే. ప్రతి జ్ఞాని కూడా ప్రేమస్వరూపుడు. ప్రేమ లేకుండా ఏ జ్ఞాని ఉండడు ప్రపంచంలో? భక్తి లేకుండా ఏ జ్ఞాని ప్రపంచంలో ఉండడు? గౌతమ బుద్ధుడు జ్ఞాని అని మనం అంటున్నాం, ఆయన ప్రేమ లేకుండా ఎలా ఉంటాడు? ఏ జ్ఞాని కూడా ప్రేమ లేకుండా ఉంటుంది? ఏ జ్ఞాని
చేయలేదంటే అది కూడా ఒక భక్తి, అది కూడా జ్ఞానమా? బాపూజీ ఏమని చెప్పారు, ఆంజనేయ స్వామి ఉత్తమ గురి అయి కాదు, ఉత్కృష్టమైన భక్తుడు కూడా, ఉదోక్తమైన భక్తుడు కూడా. నిజం, రామచంద్రమూర్తి మీద పరిపూర్ణమైన ప్రేమ ఉంది, రామచంద్రమూర్తి దగ్గర నుంచి అని ఆశించింది, ఏం లేదు. ఎప్పుడైతే నీ హృదయంలోని చైతన్యం ఎప్పుడైతే ఎరుకలో వచ్చిందో అది నీకు ఆనందంగా శాంతిగా, అది ఎట్టవుతుంది? ఆత్మలోనది ప్రేమే, ఆత్మలోనది సత్యమే, ఆత్మలోనది చావులేని వస్తువే, ఆత్మలోనది ఆనందమే. అందరు తప్పించి అక్కడ ఏమీ లేదు. మన అసంతుడు ఎవరిని జయించడం? ప్రేమతో లోకాన్ని జయించగలం, ప్రేమించి లోకాన్ని జయించగలం, కానీ అసూయ పడి మన లోకంలో ఎవరిని జయించలేం. ఈ మధ్యన మొన్న మేము సూరత్ వెళ్తాను, ట్రైన్ లో ఒక ఎకనామిక్స్ ప్రొఫెసర్ చేసి రిటైర్ అయ్యాడు, ఎకనామిక్స్ ప్రొఫెసర్ చేశాడని రిటైర్, గుజరాతీ బరోడా స్వగ్రామం అని. ఏదో మాటల సందర్భంలో రాధాకృష్ణంతో నాకు పరిచయం ఉండదు. ఒకసారి మా ఇంటికి కూడా వచ్చాడు బరోడా వచ్చినప్పుడు. ఒకసారి నేను అడిగాను ఆయన్ని, ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలంటే ఏం చేయమంటారని అడిగాను. నువ్వు గాయత్రిని ఉపాసన చేసుకో, గాయత్రి వల్ల నీకు బుద్ధి సూక్ష్మత పెరుగుతుంది, గాయత్రి బాగా జపించు, గాయత్రి సాధన చేస్తే నీకు ఉపయోగపడుతున్నాయని నాకు చెప్పాడు అన్నాడు. అని చెబుతూ ఆ గాయత్రి మాట ఎలా అన్నా, మిమ్మల్ని చూస్తుంటే గాయత్రితో సంబంధం లేకుండా నా మనసు హృదయంలోకి వెళ్ళిపోతాను అన్నాడు. ఇప్పుడు మనం ఎవరితో విరోధం పెట్టుకుంటాం అనుకోండి, అవి నిజం కాదు, మళ్ళీ కొంతకాలం విరోధంతో విరోధం పోయించదు, మళ్ళీ మాట్లాడుకుంటాం ఉంటాం, కొంతకాలం కావు కావు అనుకుంటాం, మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటాం, మళ్ళీ పేజీలు జగడాలు పెట్టుకుంటాం, మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటాం. అవన్నీ నిజం కాదు, అవన్నీ మనస్సే. అవన్నీ ఏంటిది, అది మనస్సే, అది జగడాలన్నీ మనస్సే, అవన్నీ నిజం కాదు. ప్రేమ ఒకటే నిజం, శాంతి ఒకటే నిజం. వాళ్ళు చూడండి, మీరు ఎప్పుడైనా మీకు అశాంతి వస్తుంది, కానీ ఎప్పుడు అశాంతిగా ఉంటారు? ఉండరు. అది నిజం కాదు కాబట్టి కొంతకాలం కొన్ని గంటలు ఉంటుంది, కొన్ని రోజులు ఉంటుంది, అది పోతుంది. అశాంతి నిజం కాదు, అశాంతి నిజం, శాంతి మాత్రమే నిజం. ఒకవేళ అశాంతి మీకు వచ్చినది పోతుంది కాలప్రభావంలో, మీకు ఎవరితోనైనా వైరం వచ్చినది పోతుంది, వైరం వచ్చినా ఆ వైరం కూడా నిజం కాదు, వైరం కూడా నిజం కాదు, అది ఆర్టిఫిషియల్, అది కూడా నిజం కాదు, అది కూడా కృత్రిమి. ప్రేమ నిజం, స్నేహం నిజం, ఆప్యాయత నిజం, కానీ వైరం కూడా నిజం కాదు. నిజం లేదా మీకు అనిపిస్తుంది, కళ ప్రాబ్లం అలాగే పోతుంది. గాంధీ గారు అనేవారు దేవుడు ప్రేమ, దేవుడు సత్యం అని చెప్పడం నాకు ఇష్టం లేదు. సత్యమే దేవుడు, ప్రేమే దేవుడు అని చెప్పడం నాకు ఇష్టం. దేవుడు ప్రేమ, దేవుడు ప్రేమ, దేవుడు సత్యం అని చెప్పడం నాకు ఇష్టం లేదు. ప్రేమే దేవుడు, సత్యమే దేవుడు అని చెప్పడం నాకు ఎక్కువ ఇష్టంగా ఉంది నా మనసు అని బాపూజీ అనేవారు. నీకు ప్రేమ స్వభావం ఎక్కువ అనుకో, నీకు భక్తి స్వభావం ఎక్కువ అనుకో, మధ్యలో ఆక్రోశకరం నాక వెళ్ళిపో. భగవంతుడు ఒక నీకు ఈ జ్ఞాన మార్గం, కర్మ మార్గం, ఆ ప్రవృత్తి నీకు ఇష్టం లేదనుకో, ప్రేమ మార్గం ఇష్టం అనుకో, భక్తి మార్గం ఇష్టం అనుకో, మధ్యలో ఆక్కో, చిటారు కొమ్మకి వెళ్ళిపో. చిటారు కొమ్మకి వెళ్ళిపో, అక్కడ కూడా నీకు మిగిలేదు విషయానికి మిగిలేదు జ్ఞానం. ఒకవేళ నీకు నచ్చిన మార్గంలో నువ్వు ప్రయాణం చేయి, భక్తి మార్గం నీకు ఇష్టం అయితే భక్తి మార్గంలో ప్రయాణం చేయి, కానీ దాని అంతం మటుకు చూడు, దాని శివరికి వెళ్ళు, ఆ చిటార కొమ్మ వరకు పాకు. అక్కడ మిగిలేదు నీకు జ్ఞానమే, అక్కడ మిగిలేదు నీకు ఆ జ్ఞానమే. నీకు నువ్వు ప్రేమ మార్గంలో ప్రయాణం చేసి నువ్వు పొందేది శాంతి, నువ్వు పొందేది జ్ఞానము, నువ్వు పొందేది నీ స్వరూపాన్ని ఇతరులను కాదు. నీ అహంభావానికి ఇతరులు ఉన్నారు, నీ మనస్సుకి ఇతరులు ఉన్నారు, నీ బుద్ధికి ఇతరులు ఉన్నారు, కానీ నీ స్వరూపానికి ఎవరు ఇతరులు లేరు. నీ స్వరూపం అనేది ప్రేమ, ఆ ప్రేమకి ఇతరులు లేరు. నీ హంభావానికి ఇతరులు ఉన్నారు, నీ అజ్ఞానానికి ఇతరులు ఉన్నారు, నీ గుణానికి ఇతరులు ఉన్నారు, కానీ నీ స్వరూపానికి మటుకు ఇతరులు అంటూ ఎవరు లేరు. నువ్వు రామచంద్రమూర్తిని ప్రేమించగా 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 నిరంతరం ఆయన ప్రేమిస్తూ ఆయన రూపాన్ని స్మరించుకుంటూ ఆయన రూపాన్ని ధ్యానం చేసి ఆయన నామాన్ని స్మరించుకుంటూ ఆయన గుణాలను ప్రాక్టీస్ చేస్తే, రామచంద్రమూర్తిలో ఉన్న గుణాలను ప్రాక్టీస్ చేస్తే అయ్యా అప్పుడు ఆయన నువ్వు ప్రేమించగా ప్రేమించగా ఈ చనిపోవటం అనేది నువ్వు చిక్కుముడి, ఇది పేరట ముడి. భగవాన్ ఎవరిని ఒక చిక్కుబడి చచ్చిపోవడం, పొట్టడం పొట్టడం చచ్చిపోవడం ఇది ఒక చిక్కుబడి. మామూలు ఊళ్ళో చేతులు తీసినట్టు తీయలేము. ఈ చిక్కుముడి, ఈ చిజ్జడ గ్రంథి, ఈ జడానికి ఈ చైతన్యానికి మరే ముడి, ఈ చిజ్జడ గ్రంథి, ఇది పేట ముడి. ఎముడి ఇది పేట ముడి, చిజ్జడ గ్రంథి. చాలా చిక్కుతో ముడి, చేతితో లాగేస్తే ముడి ఉండిపోదో అయ్యా. ఈ చచ్చిపోవడం పొట్టడం అనే యొక్క ముడి. అయితే నువ్వు భగవంతుని ప్రేమించగా 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 ఈ చిక్కుముడి దానికి తెగిపోతుంది. ప్రేమ యొక్క లక్ష్యం అది, భక్తి యొక్క లక్ష్యం. ఇది ఒక ముడి, చనిపోవటం పొట్టడం, పొట్టడం చనిపోవడం అనేది ఇది ఒక ముడి. ఈ ముడి ఏదో చేతులతో తీసేయలే, నువ్వు భౌతికంగా చేతితోటి నువ్వు తీసేసేది కాదు. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సిఫార్సు పెట్టేది కత్తిరించేది కదా ముడి. భక్తి యొక్క నువ్వు భగవంతుని ప్రేమించగా 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 ముడి తనంతట తానే ముడిపోతుంది. అప్పుడు ఈ జన్మ మరణ ప్రవాహంలోంచి, చక్రంలోంచి, ప్రకృతిలోంచి బయట ముడిదర పొందుతావు. ఆ ముడిలోంచి ఆ ముడి తెగదనుకో ఈ ప్రవాహంలో కొట్టుకుపోతావు. ఎప్పుడైతే భగవంతుని ప్రేమించడం కదా, భగవద్గ్రహం సంపాదించడం ముడి తెగిపోయిందో, అప్పుడు ప్రవాహం ప్రకృతి ప్రవాహంలోంచి బయటకు వస్తావు, ఒడ్డుకు చేరుకుంటావు. అదొక ముడి. అయ్యేంటి ఆ ముడి? చేతితో తీసుకుని ముడి కాదు, ఈశ్వరానుగ్రహం లేకుండా ఆ ముడి నువ్వు తీయలేవు. ఆ చిక్కుమడి ఉడిపోతుంది, నువ్వు గట్టిగా లాగక్కర్లేదు దాన్ని, అది విడిపోతుంది. భగవంతుని ప్రేమిస్తుంటే, భగవంతుని కోసం నువ్వు జీవిస్తుంటే, నీ ఇష్టాలని ఓ పక్కన పెట్టి భగవంతుడికి ఏది ఇష్టమో దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటే, మన అందరం దైవంలో ఏం చేస్తామంటే మనకు ఇష్టం లేని కూర వదిలేసి వస్తాం. అది సాధన కాదు, ఇష్టమైన కూర వదిలేసి రావాలి. అందరూ దయ్యం వాళ్ళు కాకరకాయలు వదిలేస్తారు ఎక్కువ మంది. అది ఎండగా కాకరకాయలు చాలా మంది తినరు, వాళ్ళకి ఇష్టం ఉండదు, చేదుగా ఉంటుందని ఇంకా కాకరకాయ ఇంచిపెట్టి ఇచ్చుంటారు. పండు ఇంచిపెట్టమంటారు, పండు ఏం జరగదో ఆలోచిస్తారు. రామాఫలం, సీతాఫలం అటు ఇంచిపెట్టాడు, రామాఫలం అటు ఇంచిపెట్టి వచ్చేస్తారు. జనగలు దొరకవు, అది భక్తే. నీకు ఏదైతే ఇష్టం అది ఇచ్చిపెట్ట. కొంతమంది వాళ్ళు ఇంట్లో ఉన్న వంకాయలు, మంచి వంకాయలన్నీ ఉంచుకుని పాడు వంకాయలు ఇస్తూ ఉంటారు ఇతరులు. ఇంట్లో ఎవరు మొన్న అడుగుతారనుకోండి, ఇంట్లో మంచి ఉంచి రేపు ఎలాగైనా మనకు పనికిరాదు కదా కుట్టిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఇస్తారు. అక్కడే కఠోపనిషత్తు ప్రారంభం. ఆ నచికేశ్వరు తండ్రి ఎదురు చేసేటప్పుడు ఇంట్లో పనికిరానే ఇచ్చేవాడు. నచికేశ్వరు తండ్రిని అడిగాడు, ఇది కాదు మంచి ఇవ్వాలి, ఎదురు చేసేటప్పుడు పనికిరానే ఇవ్వటేంటి? ఇతరులకు ఇచ్చేటప్పుడు మనం మంచి ఇవ్వాలి, ఎదురు పైగా నువ్వు చేసేది ఎదురు పనికిరానే ఇస్తున్నావు. అప్పుడు ఆయన కోపం వచ్చి నేను ఇచ్చేస్తున్నా అన్నాడు. ఆయన కోపం వచ్చి అన్నాడు, నిజంగా నేను అన్నదమ్మరాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరు
నచికేత అక్కడ కఠోపనిషత్తు ప్రారంభం అవుతుంది. అంటే వాడికి జ్ఞానం రాకపోతే అవుతుందండి, వాడికి ఎంతో కోపం వచ్చింది నచికేశ్వర తండ్రి నచికే నువ్వు ఇచ్చేస్తున్నాడు యమధర్మరాజు నీకు ఏం కావాలి కోరికలు ఏం కావాలంటే ముందు నా తండ్రికి నా మీద నా కోపం తగ్గాలన్నాడు వాడు బుద్ధిమంటాడు. అదే అజ్ఞానం, ఆయనకు అజ్ఞానం వల్ల కోపం వచ్చింది, ఆ కోపం తగ్గాలి. ఆ ఉద్యోగంలో ఉన్నాడు ఇప్పుడు నా మీద అయినా ఆ ఉద్యోగం తగ్గించేలా చూడండి. నీకు ఎన్ని కోరికలు అయినా ఇస్తాను, ఆ చావులో నీ వస్తువు గురించి నన్ను అడవద్దు నేను చెప్పను అన్నాడు. భౌతికమైన గుర్రాలు ఇస్తాను, ఏనుగులు ఇస్తాను, ఒంటిని ఇస్తాను, అన్నీ ఇస్తాను, భవనాలు ఇస్తాను, కార్లు ఇస్తాను, బస్సులు ఇస్తాను, అన్నీ ఇస్తాను, కానీ ఆత్మజ్ఞానం గురించి మటుకు నువ్వు అడవద్దు నేను చెప్పను అన్నాడు. నువ్వు ఇస్తే నేను గుచ్చుకుంటాను అనుకో, దానికి ఎప్పుడైనా ముగింపు ఉందా లేదా అన్నాడు. ముగింపు ఉందన్నాడు, మునిసిపోయి వస్తువు నాకెందుకు అన్నాడు. నాకు 1000 సంవత్సరాలు ఆయుషిస్తామనుకో, శుభ్రంగా రోజు శ్రీరామ పాయసం తీసుకోమని, 1000 సంవత్సరాల తర్వాత కూడా శరీరం చనిపోతుంది కదా, ముగింపు ఉండే వస్తువు కాదు ముగింపు లేని వస్తువు నాకు ప్రసాదించుకున్నాడు. ఒకవేళ 1000 సంవత్సరాలు ఆయుర్దాయం ఇస్తాడనుకోండి, 1000 సంవత్సరాల అనంతరం కూడా శరీరం పడిపోతుంది కదా. దేనికైతే చావు లేదో, దేనికైతే ముగింపు లేదో, ఆ చావు లేని వస్తువు గురించి నాకు చెప్పవయ్యా. నువ్వు ఏనుగులు ఇస్తావు, గుర్రాలు ఇస్తావు, నా శరీరం ఎంతకాలం ఉంటుంది, ఇప్పుడు 4-7 సంవత్సరాలు ఆయుషిస్తావు, ఆ గుర్రాల మీద ఎనిమిది మీద కూర్చొని తిరుగుతాం, ఏదో రోజు దానికి ముగింపు పొందాలని అడిగాడు. ఎవడు మర్చిపోయి ముగింపు పొందన్నాడు, అటువంటి నాకెందుకన్నాడు. అసలు భగవంతుని మనం ఏది అడగాలో మనకి తెలియదు. ఒకవేళ కొన్ని నాకు తెలియకుండా అది కావాలి ఇది కావాలని అడుగుతాం, అది ఇస్తే మనం పాడైపోతాం అని చెప్పి ఒకసారి ఆపు చేస్తాడే. అది మనకి తెలియక దేవుణ్ణి జరుపుతాం. అంటే మనకు అర్హత లేనప్పుడు, యోగ్యత లేనప్పుడు భగవంతుడు గల కోరికను నెరవేరిస్తే చిన్న గుడిసిలోకి పెద్ద ఏనుగును తోడితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నారు భగవాన్. చిన్న గుడిసిలోకి పెద్ద ఏనుగును తోడామనుకున్న గుడిసి పరిస్థితి ఎలా అవుతుందో, మన అర్హత లేకుండా మన కోరికలు ప్రసాదం ఇచ్చిన దేవుడు మన గతి అలాగే అవుతుంది. ముందు కోరికలు నెరవేరటం కదా, మనం యోగ్యత సంపాదించాలి, అర్హత సంపాదించాలి, మనం డిజర్వ్ అవ్వాలి. కోరికలు నెరవేరితే గర్వం వస్తుంది, నెరవేరకపోతే దుఃఖం వస్తుంది. నెరవేరితే ఒక తంట, నెరవేరకపోతే ఒక తంట. మనం న్యూట్రల్గా ఉండగలమా? న్యూట్రల్గా ఉండగలం. నేను మొన్న ఆయన్ని మరి ఆయన చూశాను, ఐఏఎస్ ఆఫీసులో ఏమీ, నేను ఐఏఎస్ అయిపోయాను అనేటువంటి భావన కానీ ఆ తలంపుని కానీ ఏమైనా ఫేస్లో నాకు కనపడదు. అంటే ఆయన ఏమంటారంటే, ఇది శరీరం ఎంత నిజమో ప్రపంచం ఎంత నిజమో ఐఏఎస్ కూడా అంతే నిజం కదా, పొందవలసింది ఏదో పొందాలి కదా. ఎవరైతే ముందు మా దగ్గరికి వస్తూ ఉంటారు, జనం వస్తూ ఉంటారు, అని నిజమా అంటున్నాడు. అయితే నువ్వు ప్రేమ ఆనందించాలి, నోటితోటి చెప్పడం కాదు, నోటితోటి చెప్పడం కాదు, నోటి ఊరికి నోటితోటి మాటలు మాట్లాడటం కాదు. అదే భగవాన్ చెప్తూ ఉంటారు కదా, హృదయం హృదయంతో మాట్లాడే ఎప్పుడు మాట్లాడతోటి పని ఏముంది, హృదయం హృదయంతో మాట్లాడేటప్పుడు మాట్లాడతోటి పని ఏముంది. ఊరికి ప్రేమ గురించి ఉపన్యాసాలు చెప్పడం కాదు, ప్రేమ గురించి రచనలు చేయటం కాదు, ప్రేమ గురించి రచనలు చేయటం కాదు. మొన్న ఒక గోడ మీద సబర్మతి ఆశ్రమంలో ఒక గోడ మీద ఒక వాక్యం రాశాను, అది గాంధీ గారి గోడ మీద రాయించారట ఆయన ఉండగా. ఎందుకంటే ఆయనకు పొలిటికల్ గురువు గోఖలే, గోపాలకృష్ణ గోఖలే, నా పొలిటికల్ రాజకీయ గురువు అని వాడు గోపాలకృష్ణ గోఖలే అని ఆయన మహారాష్ట్రం. ఆయన చెప్పారట ఒకసారి గోఖలే, 1920 పూర్వం చెప్పారట ఆయన గోఖలే గారు గాంధీ గారితో, నువ్వు ఉపన్యాసాలు ఆపిచే, పుస్తకాలు రాయటం ఆపిచే ప్రస్తుతానికి, దేశం అంతా తిరుగు, భారతదేశం అంతా తిరుగు, ప్రజలు పడే కష్టాలు చూడు, ప్రజలు ఎటువంటి బాధల్లో ఉన్నారో ముందు అర్థం చేసుకో, ప్రజల ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకో. ఒక సంవత్సరం నోరు ఓపెన్ చేయకు, నోరు క్లోజ్ చేసే, చేతికి పని ఆపిచేసే ఒక సంవత్సరం ఏదో రాయొద్దు, నోటితోటి మాట్లాడకు, ఒక సంవత్సరం మాట ఆపిచేయి, రాత ఆపిచేయి, భారతదేశం అంతా తిరుగు, పరిస్థితులు అర్థం చేసుకో, అప్పుడు నువ్వు ఉద్యమం ప్రారంభించు. అందుకని గ్రౌండ్ రియాలిటీస్ లేకుండా ఏ గాల్లో నేళ్ళ కట్టొద్దు. ముందు గ్రౌండ్ రియాలిటీస్ బాగా అర్థం అవ్వాలి, ఆ గ్రౌండ్ రియాలిటీస్ అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు నువ్వు స్ట్రగుల్ పోరాటంలో స్వాతంత్ర సమరంలో నీ పద్ధతిలో నువ్వు పోరాటం స్ట్రగుల్ ప్రారంభించు. ముందు సబ్జెక్ట్ని బాగా అర్థం చేసుకో, అది పుస్తకాలు చదివితే రాదు. ప్రపంచం అంతా కూడా భారతదేశం అంతా కూడా ఎక్కడో హిమాలయాస్ మళ్ళీ కన్యాకుమారి వరకు పర్యటన చేయి. ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి, ప్రజల యొక్క సాంఘిక పరిస్థితి, ప్రజలు ఎంత అజ్ఞానంలో ఉన్నారు, ఎంత మూఢ విశ్వాసాలు, ఎంత మూఢ నమ్మకాలు ఉన్నారు, అని ప్రజలు ఏ స్టాండర్డ్ వాళ్ళు చైతన్య స్థాయి ఏంటి ఇదంతా బాగా అర్థం చేసుకో. అర్థం చేసుకుని ఉద్యమం ప్రారంభించ కానీ కేవలం అర్థం చేసుకోకుండా ఉద్యమం ప్రారంభిస్తే నువ్వు ఫెయిల్ అవుతావు. ఈ మాటలన్నీ గోడ మీద ఆయన రాణించారట దగ్గర. ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట, ఆయన భారతదేశంలో పర్యటన చేసినప్పుడు ఆయనకు శుభ్రత అంటే బాగా ఇష్టం. గాంధీ గారికి శుభ్రత బాగా ఇష్టం. మనకు సామెత కూడా ఉంది, క్లీన్లీనెస్ ఇది నెక్స్ట్ గాడ్నెస్ అని. ఆయనకి శుభ్రత అంటే బాగా ఇష్టం. ఒక పర్యటనలో ఒక అమ్మగారితో గాంధీ మాట్లాడుతూ, అమ్మా నువ్వు ఈ చీర కట్టుకుని చాలా కాలం అండి, ఈ చీర కట్టుకుని చాలా కాలం ఏమంటుంది, ఈ మధ్య నువ్వు దీన్ని ఎప్పుడైనా నీటిలో పెట్టుకుండి పిండేవా, నీ చీర చూస్తుంటే చాలా కాలం కట్టుకున్నట్టు అనిపిస్తుంది, అలా ఉండకూడదు, అపరిశుభ్రంగా ఉండకూడదు, శుభ్రంగా ఉండాలి, క్లీన్గా ఉండాలి. శుభ్రత కూడా దైవీ లక్షణాలు ఒక లక్షణం. లోపల ఎంత శుభ్రంగా ఉండాలి, బయట కూడా అంతే శుభ్రంగా ఉండాలి. మన మనసుని ఎంత శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం, దేహం కూడా అలా శుభ్రంగా ఉండాలమ్మా. నువ్వు చీర కట్టుకుని చాలా కాలం నాకు అనిపిస్తుంది, అంటే నీ చీర పిండిని, చీర పిండిస్తే ఆరోగ్యకు మళ్ళీ బాగుంటుంది చీర, అలాగా ఇదంతా డస్ట్ తోటి దుమ్ముతోటి నిండి ఉంది అని గాంధీజీ అమ్మగారికి సలహా చెప్పారట. అప్పుడు అమ్మగారు, బాపూజీ మీరు చెప్పిన మాటలు నాకు అర్థమవుతున్నాయి, మీరు చెప్పిన మాటలు నాకు అర్థమవుతున్నాయి, మీరు మనసు ఇచ్చి మాట్లాడుతున్నారు అని చెప్పి నేను కూడా మనసు ఇచ్చి మాట్లాడాలి, మీరు లౌండ్ని ఓపెన్ చేసినప్పుడు నా మైండ్ నేను కూడా ఓపెన్ చేయాలి, ఈ చీర తీసేస్తాను అనుకుంటే కట్టుకోవడానికి ఇంకో చీర నాకు ఉండాలి కదా అన్నట్టు. మీరు ఈ చీర తీసేయమంటున్నారు, చీర తీసేసి పిండి సారేయమంటున్నారు, ఈ చీర తీసేస్తాను, తీసేస్తే కట్టుకోవడానికి ఇంకో చీర ఉంటే కదా ఈ చీర బయటకు తీయటం అన్నట్టు. అప్పుడు దేశం యొక్క ఆర్థిక పరిస్థితి అర్థం. అప్పుడు చెప్పి గోకుల జ్ఞాపకం వచ్చేటట్టు, గోకులు అంతే కదా నన్ను దేశం అంతా తిరిగి చూసుకోమన్నాడు. అంటే దేశం యొక్క పావర్టీ, దేశం యొక్క దారిద్ర్యం ఎలా ఉందో ఆ సన్నివేశం గుర్తించడం వల్ల గ్రౌండ్ రియాలిటీస్, అప్పుడు ఆనాటి భారతదేశ పరిస్థితులు ఆయనకు అర్థమైంది. ఇంకా ప్రేమ గురించి ఉపన్యాసాలు చెప్తే సరిపోదు, రాతలు రాస్తే సరిపోదు, ఆ ప్రేమ చూడు విన్, ఆ ప్రేమ గురించి ఎవరైనా మాట్లాడుతుంటే అవి విని శ్రవణం చెయ్యి. అవి శ్రవణం వినటమే కాదు, అది శ్రవణం చేయటమే కాదు, కబుర్ల వల్ల కాకరకాయల కాదు ఇక్కడ కాదు, నువ్వు హృదయంలో ఆ ప్రేమను అనుభవించు. మామిడి పండు గురించి వినటం లేరు, మామిడి పండు గురించి రాయటం లేరు, మామిడి పండు గురించి మాట్లాడటం లేరు, మామిడి పండు నోట్లో పెట్టుకున్న రసం పీల్చుకోవటం లేరు. ఆ ప్రేమ గురించి నువ్వు మాట్లాడతాం, ప్రేమ గురించి విను, ప్రేమ గురించి చూడు, చూస్తే సరిపోదు, వింటే సరిపోదు అన్ని హృదయములు అనుభవించు. వినటం తోడు సరిపెట్టుకోకు, నీ కళ్ళతోడు చూడటం తోడు సరిపెట్టుకోకు, ఆ ప్రేమ ఎలా ఉంటుందో హృదయంలో అనుభవించడానికి ప్రయత్నం చేయి. హృదయంలో ఒక అనుభవంలో నీకు రాదనుకో, అది పరాయి సొమ్మే కానీ సొంత సొమ్ము కాదు. ప్రేమ గురించి పుస్తకాల్లో అనేక మాటలు రావచ్చు, అది పరాయి సొమ్మే, అది పరాయి వస్తే నీ హృదయంలో ఒక అనుభవంలోకి వచ్చినప్పుడు అది నీ సొంతం అవుతుంది. బ్యాంకులు ఎంత డబ్బు ఉంటే మీ జంతు మీకేం ప్రయోజనం, మీ జేబులో ఉన్న డబ్బు మీకు ప్రయోజనం. అలాగే ప్రేమని హృదయంలో అనుభవంలోకి వచ్చినప్పుడు కదా దాని విలువ నీకు తెలిసేది. దాని గురించి శ్రవణం చెయ్యి, దాని గురించి చూడు, ప్రేమలో చూడు, ప్రేమని విను, అంతేకాదు దాన్ని ఎంజాయ్ చెయ్యి. దాన్ని ఏం చేయమంటున్నారు, ఆ బ్లిక్స్ని ఎంజాయ్ చెయ్యి, లవ్ని ఎంజాయ్ చెయ్యి. మీకు ఇష్టమైన వస్తువుని మీరు తింటున్నారు అనుకుంటే దాన్ని ఏం చేస్తారు, మీరు ఎంజాయ్ చేస్తారు, అలా లవ్ను కూడా ప్రేమను కూడా ఎంజాయ్ చెయ్యి. లవని కూడా ఎంజాయ్ అనుభవించు. మల్లె పువ్వులు వాసన చూస్తున్నాం, సెంటు వాసన చూస్తున్నాం, ఆ ప్రేమ యొక్క వాసన కూడా చూడు, అది అనుభవించు, దాన్ని చూడు, దాని గురించి విను, దాని గురించి వాసన చూడు, దాని హృదయంలో అనుభవించు, అప్పుడు కదా నీ సొంతం అయ్యేది. అది ఎప్పుడైతే అనుభవించావు నీ ప్రేమను, ఎప్పుడైతే ప్రేమ హృదయంలో అనుభవించావు, అనుభవించే టైంలోనే, అనుభవించే ప్రక్రియలోనే ఆనందం, పరమానందం, పరమాత్మకు సంబంధించిన ఆనందం పుట్టుకుని వస్తుంది. ప్రేమను చూడు, ప్రేమను వినం, ప్రేమను తాకు, ప్రేమను వాసన చూడు, ఎంతే కాదు ప్రేమని హృదయంలో అన్ని అన్ని ప్రక్రియలు కూడా నీ హృదయంలో ప్రేమను అనుభవించు. ప్రేమను ఎంజాయ్ చెయ్యి, ప్రేమను ఎంజాయ్ చేయి. ఆ ప్రక్రియలు, ఆ ప్రేమను ఎంజాయ్ చేసేప్పుడు అద్భుతమైన ఆనందం, అపూర్వమైన ఆనందం, అలౌకికమైన ఆనందం, ఆ పరమానందం, ఆ పరమాత్మకు సంబంధించిన ఆనందం, ఇంద్రియాలకు సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది కాదు, లైక్స్ డిస్లైక్స్కు సంబంధించింది కాదు, రాగద్వేషాలకు సంబంధించింది కాదు, అలౌకికమైనటువంటి ఆనందం నీ హృదయంలో ఉంది. హృదయాన్ని ప్రేమతో నింపుకుని ఆ ప్రేమను ఎంజాయ్ చేసినప్పుడు, ఎంజాయ్ చేసే ప్రక్రియలోనే అప్పుడు పరమాత్మకు సంబంధించినటువంటి పరమ పురుషుడు పురుషోత్తముడికి సంబంధించిన ఆనందం నీకు వ్యక్తమవుతుంది హార్ట్ హృదయం. ఆ ప్రక్రియలోనే అది పుట్టుకొచ్చేస్తుంది. అది నాకు ఇప్పుడు తొందర ఈ భక్తుడు బలాన్ని ఎవరు ఏం తొందర తట్టడం లేదు మిమ్మల్ని, భక్తుడు భగవంతుడితో లేదు, భగవంతుడు నేనేం మిమ్మల్ని తొందర పెట్టడం లేదు, ఆత్మసాక్షాత్కారం కావాలి, ఆత్మజ్ఞానమే కావాలి, ఏ క్షణంలోనే కావాలి, నేను మిమ్మల్ని అడగటం లేదు. ఆత్మజ్ఞానం సంపాదించడం అనేది తపన, ఆసక్తి, ఆ ప్రేమ నాలుగు పెంపొంచులాగా మీరు చేయండి. ఈ క్షణంలో నాకు ఆత్మజ్ఞానం ఇచ్చేయండి, ప్రేమను ఇచ్చేయండి, ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేయండి, అమృత స్థితిని ఏదో ఇచ్చేయండి అని అడగటం లేదు. కానీ అమృత స్థితిని పొందాలనే కాంక్ష, దాని గురించి ఏంటంటే తపన, దాని గురించి దాన్ని పొందడానికి తగ్గించి ఏ విధంగా జీవించాలి ఆ ప్రక్రియ చెప్పండి. ఈ క్షణంలో మిమ్మల్ని నేను బలవంతం చేయటం లేదు. ఆత్మజ్ఞానంతో ఆత్మశాంతితో నన్ను కప్పమని మిమ్మల్ని అడగటం లేదు. మనం రోజు దుప్పట్లు కప్పుకుంటాం రాత్రులు, అలా రాత్రులు ఏ విధంగా అయితే దుప్పట్లు శాలువాలు కప్పుకుంటాము, ఆత్మజ్ఞానంతో ఆత్మశాంతితో ఆ నిర్వాణ స్థితితో మోక్ష స్థితితో దాన్ని అప్పుడు ఇప్పుడే కప్పేయమని మిమ్మల్ని అడగటం లేదు. కానీ అది పొందాలనేటువంటి కాంక్ష నాలో మరణించకుండా, ఆ పొందాలనే తపన నాలో చచ్చిపోకుండా అది నిజంగా ప్రకాశించేలాగా, అది దాన్ని పొందే వరకు దాని తపన, ఆ తపన అలా వేగం, దాని తపన యొక్క వేగం, ఆ తపన యొక్క ప్రవాహం ఉండేలాగా, సజీవంగా ఉండేలాగా ఆశీర్వదించను. అంతేకాని ఈ నేను మిమ్మల్ని బలవంతం పెట్టడం లేదు, ఈ క్షణంలోనే నన్ను అనుగ్రహించమని. కానీ ఆ కోరిక మటుకు నాలో చావనివ్వకండి. ఆత్మజ్ఞానం సంపాదించాలనే కోరిక, ఆ తపన మటుకు నాలో చావనివ్వకండి. న్యాయం ఏమని మిమ్మల్ని కంపల్ చేయడం బలవంతం పెట్టడం లేదు, నేను డిమాండ్ చేయటం లేదు నేను. కానీ ఆ జ్ఞానం సంపాదించాలన్న కాంక్ష మీటికి నాలుగు ఎండిపోకుండా చూడండి, అది సజీవంగా ఉండేటట్టు చూడండి. జ్ఞాన సముద్రంలో గుణాలు ముంచక్కర్లేదు, దానికి సంబంధించిన తపన మటుకి ఆరిపోకుండా ఇంకిపోకుండా ఒకసారి చూడండి. ఆ కోరిక బలంగా ఉండేటట్టు, అంటే ఆ ఆత్మ సముపార్జన, ఆత్మజ్ఞాన సంపార్జన, ఆ సత్య సాక్షాత్కారం పొందాలనేటువంటి ఆ కోరిక వాంచే ప్రగాఢంలో డీప్గా కవలకి చేపలం లేకుండా నిశ్చలంగా నిర్బలంగా ఉండేటట్టు నన్ను అనుగ్రహించండి. అదే మిమ్మల్ని కోరేది. అంతేకాని ఇప్పుడు బలవంతం ఈ క్షణంలోనే నాకు మోక్ష సామ్రాజ్యానికి అధిపతిని చేయడాన్ని మిమ్మల్ని అడగటం లేదు. మిమ్మల్ని ఆ రకంగా నేను బలవంతం పెట్టిన కూడా భగవాన్ ఏమంటున్నారంటే, నీకు తపన కావాలంటున్నావు, నువ్వు తపన కావాలంటున్నావు, సాక్షాత్కారాన్ని అడగకుండా అడుగుతున్నావు. తపన ఉంటే సాక్షాత్కారం దానంతటా అది వచ్చేస్తుంది. నీకు నాకు సాక్షాత్కారం అక్కర్లేదు, తపన చాలా నువ్వు అంటున్నావు, నువ్వు అడగకుండా సాక్షాత్కారం అడుగుతున్నావు, తపన ఉంటే సాక్షాత్కారం వచ్చేస్తుంది. అంటే చేతిలో డబ్బు ఉంటే బజార్లో వస్తువు కొనుక్కోవడం ఎంత తేలిక, తపన ఉంటే సాక్షాత్కారం పొందడం కూడా అంతే తేలిక. నాకు సాక్షాత్కారం అక్కర్లేదు, నాకు తపన కావాలని అడుగుతున్నావు, సాక్షాత్కారాన్ని అడగకుండా అడుగుతున్నావు. ఎప్పుడైతే ఇంక తపన వచ్చిందో ఒక రోజు వెనక ముందే సాక్షాత్కారం నువ్వు పొంది తీరుతావు, అందులో సందేహం లేదు. అందులో నువ్వు సందేహపడక్కర్లేదు, నువ్వేం డౌట్ ఎక్కర్లేదు, సందేహపడక్కర్లేదు. తపన నీలో ఉన్న తపన, నీలో ఉన్న వాంఛ భగవద్భం పొందాలంటే నీలో ఉన్నటువంటి కాంక్ష భగవద్భం నీకు కలగజేస్తుంది. జ్ఞానాన్ని సంపాదించాలనే కాంక్షే జ్ఞానాన్ని సంపాదించబడుతుంది నీకు. నాలో తపన కలగజేయమని అడుగుతున్నావు, తపన కలగజేసిన తర్వాత వచ్చేది నీకు జ్ఞానమే. ఇంక నీకు సందేహపడక్కర్లేదు. ఒకవేళ నీకు తపన కలిగిందనుకో, ఆ జ్ఞానం కావాలనేటువంటి అపోలేనటువంటి ఆ కాంక్ష కలిగింది అనుకో, నాకు జ్ఞానం వద్దు అని అనుకున్నా వచ్చి తీరుతుంది. ఏం డైలాగ్స్ చూడండి. మద్రాసులు అవి కూర్చొని మద్రాసు రాకూడదు, మద్రాసు రాకూడదు అంటే రాకుండా ఆగుతున్నది, మద్రాసులు తీసుకో. అలాగే నీకు ఆ తపన ఉంటే, ఆ కాంక్ష ఉంటే నాకు జ్ఞానం వద్దు అనుకున్నప్పటికీ జ్ఞానం వచ్చి తీరుతుంది. ఇంకా నేను తపన తీసుకెళ్ళేది అక్కడితే నేను. అంటే ఇప్పుడు మనం అందరం రైల్లో కూర్చున్నాం, మనమందరం మోక్షానికి వెళ్ళి రైడ్లో కూర్చున్నాం. నా రోడ్డు వెనక ముందు మనం తీసుకెళ్ళి డెస్టినేషన్లో పడేస్తాం. నాకు రాకూడదు, నాకు వద్దు, నాకు తప్పనిసారు, నాకు జ్ఞానం వద్దు అనుకున్నది ఆనదు అయ్యా, ఇది తీసుకెళ్ళి అక్కడ పడేస్తున్నాను. ఇది తీసుకెళ్ళాను నేను. మీరు పరీక్ష బాగా రాశారనుకోండి, నేను ఫెయిల్ అయిపోవాలనుకోండి ఫెయిల్ అవుతారు మీరు. ఇదే మీకు తపన ఉంటే, మీకు జిజ్ఞాస ఉంటే ఆ జిజ్ఞాసని మీరు జ్ఞానాన్ని పట్టిస్తుంది. మనుషత్వం ముముక్షత్వం మహాపురుష సంశయ స్వాములు ఆచార్య స్వామివారు అన్నారు కదా. ఇక ముముక్షత్వ ముముక్షువు అంటే మోక్షాన్ని కోరేవాణ్ణి, మోక్షమే కావాలని చేయండి అక్కర్లేదు అనక మోక్ష కాంక్ష ఎక్కడ ఉంది. మోక్ష ముముక్షత్వాన్ని చూసేవాడు ముముక్షు అంటే మోక్షాన్ని కోరేవాడు, మోక్షం కోసం ప్రయత్నం చేసేవాడు ముముక్షు. ఆ ముముక్షు ముముక్షుకి మోక్షం రాకుండా మనం ఆపిచేయలేదు. ఆ ముముక్షుకి మహాపురుషులతోటి హోలీ కంపెనీతోటి జ్ఞానులతోటి మహాయోగులతోటి మహాజ్ఞానులతోటి ఒక అలా ముముక్షుకి సహచర్యం లభించింది అనుకో, ఇంకా వాలుగాల్లో సైకిల్ తొక్కినట్టు ఉంటుంది. అప్పుడు వాలుగాల్లో సైకిల్ తొక్కువాడు ఎలా వెళ్ళిపోతాడో, వీడికి ముముక్షు వీడికి మహాత్ముడి యొక్క స్నేహం కూడా దొరికితే వాలుగాల్లో సైకిల్ తొక్కినట్టు అడిపోతాడు. వీడికి ఇక్కడ తిప్పుతూ ఉంటుంది చాలా సార్, గాలి గెంటేస్తూ ఉంటున్నాడు, వీడికి చేతులు తిప్పుతూ ఉండాలి. అర్జునా నువ్వు చేతులను ఆడించు అయ్యా, నువ్వు చేతులను ఆడించు, ఎంతో నేను చేస్తాను, గౌరవం నీకు, పని నాకు అన్నాడు స్వాముల వారు. చేతులు ఆడించమన్నాడు. ఏమన్నాడు, చేతులు ఆడించు తని నాదే ఇక్కడికి చేతులు ఆడిస్తా ఉండు. నువ్వు భీష్ముని చనిపేశాడు అర్జునుడు, మాది ఆయన చనిపేశాడు, ద్రోణుని చనిపేశాడు, కర్ణుని చనిపేశాడు, లోకం చెప్పుకుంటుంది, నీకు గౌరవం వస్తుంది. నీకేమొస్తుంది? నువ్వు పెద్ద కష్టపడక్కర్లేదు, చేతులు ఆడించు అన్నాడు. అంటే ఈశ్వరుడి చేతిలో మనం పనిముట్టుగా ఉంటే ఆయనే జాని పని చేసుకోవచ్చు. భగవాన్ అంటున్నారు నాకు వద్దు, నాకు వద్దు అన్నా నీకు వస్తుంది, వచ్చేవే చేరుతుంది. ఏమొస్తుంది నీకు? వచ్చేవే చేరుతుంది. నాకు వద్దనే సరే, నీకు అరగుతున్నప్పుడు, ఎక్కుతున్నప్పుడు, ముముక్షత్వం ఉన్నప్పుడు, జిజ్ఞాస ఉన్నప్పుడు, ఆ జ్ఞానం సంపాదించాలన్న కాంక్ష, ఆ సముపార్జన, ఆ జ్ఞానం సముపార్జించాలనేటువంటి కాంక్ష నీలో ఉన్నప్పుడు జ్ఞానం వచ్చి చేరుతుంది. రావద్దని ఆగదది, రావద్దనా అది ఆగదు కదా. అని చెప్పి నీకు భక్తి మార్గం అంటే ఇష్టం అంటున్నావు. అడిగేవాడు భగవాన్, నీకు భక్తి మార్గం అంటే ఇష్టం అంటున్నావు. ఏదైతే ఆ ప్రేమ స్వరూపాన్ని, జ్ఞాన స్వరూపాన్ని అందుకోవడానికి ఏ నిజాన్ని, ఏ దేహగత నేను అడ్డస్తుందో దాన్ని కరగబెట్టు, నానబెట్టి దాన్ని. మన మినప్పిండి నానబెడతాం కదా నీళ్ళలో, అది మినప్పిండి ఇంకే నానబెడతాం కదా, రోజు పొద్దున్న గీళ్ళు తీసుకున్నాడు, సాయంత్రం నానబెడతారు కదా, దాన్ని నానబెట్టు. దేహగతమైన నేను, ఆ దేహగతమైన నేను నానబెట్టవయ్యా. ఆ భక్తిలో, నీ భక్తి అని నీళ్ళలో దాన్ని నానబెట్టు. అది కరగాలి, అది కరిగిపోతే ఏమీ లేదు. జ్ఞానమే నీకు స్వరూపంగా వ్యక్తం అవుతుంది, చావుడిని స్థితి నీకు స్వరూపంగా వ్యక్తం అవుతుంది. అది కరగాలి. నీకు భక్తి మార్గం ఇష్టం అని అంటున్నావు నేను, కాదంటున్నాడు. నీ మార్గంలో నువ్వు ప్రయాణం చెయ్యి, నీ మార్గంలో నువ్వు ప్రయాణం చెయ్యి. కానీ ఆ మార్గంలో ఈ నేను నీ నిజాన్ని, నేను నీ దేహగతమైన ఈ బుజ్జిగాడిని దాన్ని కరగబెట్టు. ఇక జిజ్ఞాస ఉన్నప్పుడు నాకు జ్ఞానం అక్కడే అక్కడే వచ్చి చేరట్లేదు. అలాగే మోక్ష ట్రాన్షన్ ఉన్నప్పుడు, ముముక్షత్వం ఉన్నప్పుడు నాకు అక్కర్లేదు అక్కర్లేదు అని ఇంకా మోక్షం వచ్చి చేరుతుంది. నీకు కావాలి అక్కర్లేదు అని నీ కోరిక బలం లేదు, నీ కోరిక బలం లేదు. ఇంకా లోపల నుంచి ఆ తపన వచ్చినప్పుడు తప్పనిసరిగా నీకు జ్ఞానం కలుగుతుంది. నీకు అవసరం లేదు అనుకున్నప్పటికి అది వచ్చి వచ్చేస్తున్నది. నీకు గౌరవం వచ్చే యోగ్యత ఉందనుకోండి, నా గౌరవం అక్కర్లేదు అక్కర్లేదు అని మీరు అనుకున్నప్పటికీ బట్టల మీద దుమ్ము ఎలా పడుతుంది, అలా వచ్చి మీ మీద గౌరవం పడుతుంది. నీకు అవసరం లేదు అనుకున్నప్పటికీ. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి భీమవరం వెళ్తాంటే మన బట్టల మీద ఎంతో కొంచెం దుమ్ము పడుతుంది. దుమ్ము పడాలని ఎవరు అనుకోరు. నా బట్టల మీద దుమ్ము పడితే బాగుండు, నా బట్టల మీద దుమ్ము పడితే బాగుండు అని ఎవరు అనుకోరు. కానీ దుమ్ము పడుతుంది మనకి ప్రయాణం చేస్తుంటే. అలాగే నువ్వు మంచి పనులు చేసినప్పుడు, నీకు హృదయం, నీ హృదయం మంచిదైనప్పుడు, నువ్వు చేసే పనులు మంచిదైనప్పుడు, నీ సంస్కారం మంచిదైనప్పుడు, నీ జీవిత విధానం మంచిదైనప్పుడు నీ గౌరవం అక్కర్లేదు అనగా నాకు వస్తుంది. నా గౌరవం అక్కర్లేదు, గౌరవం అక్కర్లేదు అనుకున్నప్పటికీ నువ్వు మంచి పనులు చేసేటప్పుడు, నీకు సహృదయం ఉన్నప్పుడు, సద్బుద్ధి ఉన్నప్పుడు అక్కర్లేదన్న వస్తుంది. అదే ఇక్కడ భగవాన్ చెప్పి నీకు తపన ఉంటే తప్పనిసరిగా జ్ఞానం వస్తుంది. నాకు వద్దు వద్దు అనుకున్న వచ్చి తీరట్లేదు అని చెప్పి మనస్సు కరిగిపోయింది అనుకో, మనస్సు కరిగిపోయింది అనుకో, నీకు దుఃఖపట్టానికి ఏం మిగలదు. నీకు ఏదైనా దుఃఖ కారణం వస్తుందనుకోండి, మనస్సు అక్కడ ఉందని అర్థం. నీకు ఏ కారణాలైనా దుఃఖం వస్తుందనుకోండి, నీకు మనస్సు అక్కడ ఉందని అర్థం. కానీ నీకు మనస్సు కరిగిపోయింది అనుకో, ఏది మిమ్మల్ని దుఃఖపరచలేదు. పైగా నీ దుఃఖం అంతా కూడా ఆనందంగా శాంతిగా మారిపోతుంది. అంచేత నువ్వు ప్రకృతి మాటలు వినకుండా, ప్రకృతి దృశ్యాలు చూడకుండా, ప్రకృతి మాటలు వినకుండా, ప్రకృతి దృశ్యాలు చూడకుండా, ఈ ప్రకృతి విషయాల గురించి ఆలోచించకుండా నువ్వు ఉండగలిగితే ఇది కరిగిపోతుంది, అందులో లీనమైపోతుంది. ఏది ఈ మనస్సు కరిగిపోతుంది, మనస్సు కరిగిపోయి నీ అస్తి, మనస్సు కరిగిపోతుంది నీ అస్తిత్వం ఏం పోదు, అది ఆత్మలో లైన్ అవుతుంది. నీకు ఆత్మే తానుగా వ్యక్తం అవుతుంది. అదే చటారు కొమ్మ, అది అల్టిమేట్ రియాలిటీ, అది ఫైనల్ ట్రూత్, ఇది ఫైనల్ వర్డ్. ఇంకా మీరు సుప్రీంకోర్టుకి ఇలా తిరిగిలేదు దానికి. ఎప్పుడైతే మనస్సు కరిగిందో అప్పుడు ఆత్మ మీకు స్వరూపంగా వ్యక్తం అవుతుంది, ప్రేమ స్వరూపంగా వ్యక్తం అవుతుంది, ఆనందం స్వరూపంగా వ్యక్తం అవుతుంది, మోక్షం స్వరూపంగా వ్యక్తం అవుతుంది, మోక్ష సుఖం స్వరూపంగా వ్యక్తం అవుతుంది, శాంతి స్వరూపంగా వ్యక్తం అవుతుంది. ఇట్ ఇస్ అల్టిమేట్ రియాలిటీ, ఇట్ ఇస్ ఫైనల్ వర్డ్. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా దానికి మించిన మాటలు. దేశాన్ని చూడగా 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 చూసి వచ్చిన తర్వాత అనుభవం మనకు అనిపిస్తుంది. భగవాన్ చెప్పిన మాట కంటే, ఆచార్య వారు చెప్పిన మాట కంటే మించిన మాట ఈ సృష్టిలో లేదా. అహ్మదాబాద్కి కొంత దూరంలో 200 కోట్లు పెట్టి ఏదో కట్టారు అక్షరధామ. అన్ని బొమ్మలు ఇవన్నీ మామూలు అలంకారాలకైనా సబ్జెక్టు సున్నా. ఇవన్నీ చోట ఎందుకంటే అందరూ ఏమి లేదు తెలియటం కోసం. డబ్బు పెట్టుకుని 200 కోట్లు పెట్టి ఖర్చు పెట్టారు, 200 కోట్లు ఈ బొమ్మలు వేయటానికి. అంటే సబ్జెక్ట్ సున్నా అయితే అది చూస్తేనే కానీ ఈ సబ్జెక్ట్ ఎక్కువ మనకు తెలియదు. నువ్వు సాధన చెయ్యి, భగవాన్ అంటారు సాధన చెయ్యి సాధన చెయ్యి సాధన చెయ్యి, అందులో ఏమీ లేదని తెలిసి వరకు వచ్చింది. ఏంటంటే సాధన చేసి సాధకుడు నిలిచారు, ఆ సాధకుడు నిజం కాదు, వాడు నిజం అనుకుంటున్నాడు కాబట్టి సాధన వచ్చింది. సాధన చేసి సాధన చేసి సాధన చేసి ఆ సాధన చేసి సాధకుని తీసుకు పక్కన పెడతాడట. అది సాధన యొక్క లక్ష్యం. మన శరీరం కాలిపోయిన తర్వాత శరీరంలో రోగాలు ఏముంటాయండి మనకి? శరీరం కాలిపోయిన తర్వాత శరీరంలో ఇంకా రోగం ఏముంటుంది? అలాగే నీ మనస్సు ఎప్పుడైతే బర్న్ అయిపోయిందో ఆ మనస్సులోని బలహీనతలు కూడా బర్న్ అయిపోతాయి. వేరు బుద్ధి ఆ సెపరేట్ అయ్యి కూడా పోతుంది, ఆ సెపరేట్ సెన్స్ పోతుంది, ఆ ఇండివిజువల్ సెన్స్ నీకు నశిస్తుంది. అప్పుడు బ్రహ్మమే నీకు తానుగా వ్యక్తం అవుతుంది. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఆ జటాయుతో చెప్తాడు రామచంద్రమూర్తి. ఇది రాముడి వాక్యం, మోక్షానికి వెళ్ళు, నేను తిరగలేదు. ఆ మాట యొక్క వైభవం అటువంటిది. ఇది రాముడి మాట, నువ్వు మోక్షానికి వెళ్ళు. ఎవరితోటి? ఆ జటాయుతో చెప్తాడు. అంటే ఏమి, ఇది రాముడి మాట అంటే ఆ మాట కంటే తిరగలేదు. రామ మాట, రాముడి మాట, రాముడి బాణం. ఆ బాణానికి ఆ మాటకి తిరగలేదు. ఇది రాముడి మాట, నువ్వు మోక్షానికి వెళ్ళు. ఎవరు? జటాయుతో ఒక మాటతోటి మోక్షానికి వెళ్ళు. వాడు వాడు అవతార పురుషుడు. వాడెవడు? అవతార వరిష్ఠుడెవడు? వాడు అవతార వరిష్ఠుడు. దేహాన్ని చంపకుండా వాసన చంపేవాడు ఎవడు? అవతార వరిష్ఠుడు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. పూజలు చెప్పిన ఒక వాక్యం గుర్తుపెట్టుకోండి, అదొకటి మీరు సొంతం చేసుకోండి. మీకు జ్ఞానం ఉందనుకోండి, ఆ జ్ఞానం పరమాత్ముడుగా ఐక్యం అవటానికి సహకరించడం లేదనుకోండి, అది జ్ఞానమా? ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, నారాయణం 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 నారాయణ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. అంటే భగవాన్ చెప్పింది భక్తి మార్గంగా మనం విడిచిపెట్టడం లేదు. భక్తి మార్గంలో ప్రయాణం చేయండి, దాని లోతులు చూడండి. లోతులు చూస్తే తత్వం తెలుస్తుంది. ఇప్పుడు ఇంటికి రెండు గుర్తుపెట్టుకోవాలి. అమ్మ నరసింహ తన వదిలి గారు ఏముంది? తమ్ముడు లేకపోతే ఏంటన్నావు? ఏముంది? అప్పుడు కూడా కామ్గా ఉన్నాడు. అది కామ్ కరేజ్. అది కరేజే కానీ ఎటువంటి కరేజ్? అది కామ్ కరేజ్. చివరి మృతికి వరకు తిన్నాడు తమ్ముడు. అయితే మనకైతే సడన్గా వేసిపోతాం మనం.